మొదటి దినవృత్తాంతాలు 1వ అధ్యాయము. ఆదాము కొడుకు షేతు, షేతు కొడుకు ఎనోషు, ఎనోషు కొడుకు కేయినాను, కేయినాను కొడుకు మహలాలేలు, మహలాలేలు కొడుకు ఎరేదు, ఎరేదు కొడుకు హానోకు, హానోకు కొడుకు మెతూషెల, మెతూషెల కొడుకు లెమేకు, లెమేకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపేతు. యాపేతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషేకు, తీరసు. గోమెరు కొడుకులు అస్కనజు, రిఫతు, తోగర్మా అనేవాళ్ళు. యావాను కొడుకులు ఎలేషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కొడుకులు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనేవాళ్ళు. కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సప్తా, రాయమా, సప్తక. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనేవాళ్ళు. కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత. ఇక మిస్రాయిము, లూదీయులు, అనామీయులు, లెహబీయులు, నఫ్తూహీయులు, పత్రూసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిస్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు, కప్తోరీయులు కూడా మిస్రాయిము సంతతివారే. కనానుకు మొదటగా సీదోను పుట్టాడు, తరువాత హేతు పుట్టాడు. ఇతడు యోబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, ఆర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా. షేము కొడుకులు ఏలాము, అస్సూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతేరు, మెషేకు అనేవాళ్ళు. అర్పక్షదుకు షేలహు పుట్టాడు, షేలహుకు ఏబేరు పుట్టాడు, ఏబేరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో పెలేగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది, అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను. యొక్తానుకు అల్మోదాదు, సెలపు, అసర్మావితు, ఎరహు, హదోరము, ఊజాలు, దిక్లాను, ఏబాలు, అభిమాయేలు, షేబా, ఓఫేరు, హవీలా, యోబాలు పుట్టారు. షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబేరు, ఏబేరుకు పెలేగు, పెలేగుకు రయ్యు, రయ్యుకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు, తెరహుకు అబ్రహాము అనే పేరు పెట్టిన అబ్రాము పుట్టారు. అబ్రహాము కొడుకులు ఇస్సాకు, ఇస్మాయేలులు. వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇస్మాయేలు పెద్ద కొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టినవాళ్ళు కేదరు, అద్మయేలు, మిబ్సాము, మిష్మా, ధూమా, మస్సా, హదాదు, తేమా, యతేరు, నాపిసు, కెదేమా. వీళ్ళు ఇస్మాయేలు కొడుకులు. అబ్రహాము ఉంపుడు కత్తె అయిన కితూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇస్బాకు, షువాహు. వీళ్ళల్లో యొక్షానుకు షేబా, దదాను అనే కొడుకులు పుట్టారు. మిద్యాను కొడుకులు ఎవరంటే ఎయ్యఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దయా. వీళ్ళంతా కితూరా సంతానం. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏసావు, యాకోబు. ఏసావు కొడుకులు ఎవరంటే ఎలీఫజు, రయోవేలు, యయూషు, ఏలాము, కోరహు అనేవాళ్ళు. వీళ్ళల్లో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమరు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు అనేవాళ్ళు. రయూవేలు కొడుకులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కొడుకులు లోతాను, శోభాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కొడుకులు హోరి, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా. శోబాలు కొడుకులు అల్వాను, మనహాతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా. అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎస్బోను, ఇత్రాను, కెరాను. ఎస్సేరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, ఆరాను. ఎదోము రాజులు. ఇశ్రాయేలీయులను ఏ రాజు పరిపాలించకముందే ఎదోము దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల, అతని పట్టణం పేరు దిన్హబా. బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనే రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు. యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడైన హుషాము రాజు అయ్యాడు. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడు బెదేదు కొడుకు అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు. హదాదు చనిపోయిన తరువాత మస్రేకా అనే ఊరికి చెందిన సమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు. సమ్లా చనిపోయిన తరువాత నదీతీరంలో ఉన్న రహబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు. షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్ హనాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు. బయల్ హనాను చనిపోయిన తరువాత హదాదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్య పేరు మెహతాబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మెజాహాబుకు పుట్టింది. హదాదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు, అహలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిప్సారు, మగ్దీయేలు, ఏలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు. మొదటి దినవృత్తాంతాలు. రెండవ అధ్యాయము. ఇశ్రాయేలు. ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా. యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురు తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయా అనేవాడి కూతురు. యూదా పెద్ద కొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు, అందుకని యెహోవా అతన్ని చంపాడు. తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరుసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం 5 కొడుకులు. పెరుసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు. జెరహుకు 5 కొడుకులు కలిగారు. వీరు జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. ఇలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు. ఏతాను కొడుకు పేరు అజరియా. ఎస్రోనుకు పుట్టిన కొడుకులు ఎర్హమేయేలు, రము, కెలోబై. రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. నయస్సోనుకు సల్మాను పుట్టాడు. సల్మానుకు బోయజు పుట్టాడు. బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెషయి పుట్టాడు. యెషయి పెద్ద కొడుకు పేరు ఏలియాబు. రెండోవాడు అబీనాదాబు. మూడోవాడు షమ్మా. నాలుగోవాడు నెతానేలు. ఐదోవాడు రద్దయి. ఆరోవాడు ఒజేము. ఏడవవాడు దావీదు. వీళ్లకు 2 అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా, అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అసాహేలు అనే 3 కొడుకులు పుట్టారు. అబీగయీలుకు ఆమాషా పుట్టాడు. ఈ ఆమాషా తండ్రి యెతేరు అనే ఇస్మాయేలీయుడు. హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్ల యెరీయోతు అనే ఆమె వల్ల పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యెషెరు, శోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రతా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు. హూరుకు ఊరి పుట్టాడు. ఊరికి బెసలేలు పుట్టాడు. తరువాత హెస్రోను 60 ఏళ్ల వయసున్నప్పుడు మాకీరు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు. సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనములో గిలాదు దేశంలో 23 పట్టణాలు ఉండేవి. వీళ్ళ దగ్గర నుండి యాయీరు పట్టణాలను, కేనాతును, వీటి చుట్టూ ఉన్న మరో 60 ఊళ్లను గెషూరు వాళ్ళు, అరామీయులు తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం. హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు టెకోవా అనేవాడికి తండ్రి. హెస్రోను పెద్ద కొడుకు యెర్హమెయేలు. ఈ యెర్హమెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఒరేను, ఒజేము, అహియా అనేవాళ్ళు. ఈ యెర్హమెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి. యెర్హమెయేలు పెద్ద కొడుకు రముకు మయూజు, యామీను, ఏకేరు అనే కొడుకులున్నారు. ఓనాము కొడుకులు షమ్మయి, యూదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబిహాయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు. నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు. అప్పయీము కొడుకుల్లో ఇషీ అనేవాడున్నాడు. ఇషీ కొడుకుల్లో శేషాను అనేవాడున్నాడు. శేషాను కొడుకుల్లో అహ్లయి అనేవాడున్నాడు. షమ్మయికి సోదరుడైన యూదా కొడుకులు యెతేరు, యోనాతాను. వీరిలో యెతేరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు. యోనాతాను కొడుకులు పెలేతు, జాజా. వీళ్ళంతా యెర్హమెయేలు వారసులు. శేషానుకు కూతుళ్ళు పుట్టారు గాని కొడుకులు కలగలేదు. ఈ శేషానుకు యెరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కూతుర్ని ఈ యెరహాకు ఇచ్చాడు. యెరహాకు ఆమె ద్వారా అత్తయ్య పుట్టాడు. అత్తయ్యకి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు. జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు. ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజరియా పుట్టాడు. అజరియకి ఎలిస్సు పుట్టాడు. ఎలిస్సుకి ఎలాసా పుట్టాడు. ఎలాసాకి సిస్మయీ పుట్టాడు. సిస్మయీకి షల్లూము పుట్టాడు. షల్లూమికి యకమ్యా పుట్టాడు. యకమ్యాకి ఎలీషామా పుట్టాడు. యెర్హమెయేలు తోడబుట్టినవాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీపు. మారేషా కొడుకు పేరు హెబ్రోను. హెబ్రోను కొడుకులు కొరహు, తప్పుయ, రెకేము, షెమా. షెమాకు రహము పుట్టాడు. ఈ రహము యర్కేయాముకు తండ్రి. రెకేముకు షమ్మయి పుట్టాడు. షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బెత్సూరుకు తండ్రి. కాలేబు ఉంపుడుగత్తె అయిన ఎయ్యఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు. ఎహదయి కొడుకులు రెగేము, యోతాము, గేషాను, పెలేటు, ఎయ్యఫా, షయుపు. కాలేబు ఉంపుడికత్తె అయిన మైకా షెబేరుకి, తిర్హానాకి జన్మనిచ్చింది. ఆమెకి ఇంకా షయపు, షవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షవానాకు గిబివాడు మగ్బేనా పుట్టారు. కాలేబు కూతురు పేరు అక్సా. ఇక కాలేబు సంతానం ఎవరంటే ఎఫ్రతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, సల్మా, హారేపు పుట్టారు. వీళ్ళల్లో శోబాలుకు క్రియాత్యారేము, సల్మాకు బెత్లహేము, హారేపుకు బెత్గదేరు పుట్టారు. క్రియాత్యారేము తండ్రి అయిన శోబాలు వారసులు హోరయే. ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే. కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులు, పూతీయులు, సమ్మాతీయులు, మిశ్రాయీయులు, వీరి నుండి జొరాతీయులు, ఎస్తాయోలీయులు వచ్చారు. సల్మాకు సంబంధించిన తెగలు ఇవి: బెత్లహేము నెటోపాతీయులు, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులు, మానాహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు, ఎబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబకులైన తిరాతీయులు, షిమ్యాతీయులు, సూకోతీయులు. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హామాతుకు వారసులుగా కలిగిన కేనీయులు. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము. దావీదు కుటుంబం. దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు. పెద్ద కొడుకు పేరు అమ్మోను. ఇతని తల్లి అహినోయము. ఈమెది ఎజ్రాయిలు పట్టణం. 2వవాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబిగయీలు. ఈమెది కర్మేలు గ్రామం. 3వవాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయాకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయీ కూతురు. 4వవాడు అదోనియా. ఇతని తల్లి పేరు హగ్గీతు. 5వవాడు సెఫట్యా. ఇతని తల్లి పేరు అబీటలు. 6వవాడు ఇత్రేయాము. ఇతని తల్లి ఎగ్లా. ఈ 6గురు అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలించాడు. యెరూషలేములో అతడు 33 సంవత్సరాలు పరిపాలించాడు. యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్సెబా వల్ల షిమ్యా, శోభాబు, నాతాను, సొలొమోను అనే 4 కొడుకులు పుట్టారు. దావీదుకు కలిగిన మిగిలిన 9 మంది కొడుకుల పేర్లు ఏమిటంటే ఇబారు, ఎలీషామా, ఎలిపెలేటు, నోగహు, నిపేగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపెలేటు అనేవాళ్ళు. వీళ్ళంతా దావీదు కొడుకులు. అతని ఉంపుడికత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు. సొలొమోను కుటుంబం. సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబియా. అబియా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు. యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనిషే. మనిషే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యషియా. యషియా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, 2వవాడు యెహోయాకీము, 3వవాడు సిద్కియా, 4వవాడు షల్లూము. యెహోయాకీము కొడుకు యొకన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరిరాజు. యొకన్యా కొడుకులు అసీరు, సయల్తియేలు, మల్కీరాము, పెదయా, సెనజ్జరు, యొకమ్యా, వషామా, నెదబ్యా. పెదయా కొడుకులు జెరుబాబేలు, షిమి. జెరుబాబేలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి సెలోమీతు. అతనికి ఇంకో 5గురు కొడుకులున్నారు. వాళ్ళు అషూబా, ఓహెలు, బెరక్యా, అసద్యా, యూసబ్హెసేదు. హనన్యా వారసులు పెలట్యా, యషియా. రెఫాయా కొడుకులు అర్నాను కొడుకులు ఒబద్యా కొడుకులు సెకనియా కొడుకులు. సెకనియా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షమయాకు 6గురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే హట్టూషు, ఇగాలు, బారియాహు, నయేరియా, షాపాతు. నయేరియాకు 3గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎలియోయేనే, హిజ్కియా, హజ్రీకాము. ఎలియోయేనైకి 7గురు కొడుకులున్నారు. వాళ్ళు హుదవ్యా, ఎలియాషీబు, పెలయా, అక్కూబు, యోహానాను, దెలయా, అనాని. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము. యూదా వంశం. యూదా కొడుకులు పెరిసు, ఎస్రోను, కర్మిహూరు, శోభాలు అనేవాళ్ళు. శోభాలు కొడుకు పేరు రెవాయా. రెవాయాకి యహతు పుట్టాడు. యహుతూకి అహుమై లహదు పుట్టారు. వీళ్ళు జొరాతీయుల తెగల మూలపురుషులు. అబీయేతాము సంతానం ఇజ్రాయేలు, ఇస్మా, ఇద్బాషు అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు హజ్జెలొల్పుని. ఇక పెనూయేలు గెదోరయ్యలకు మూలపురుషుడు. ఏజేరు అనేవాడు హుషాయియులకు మూలపురుషుడు. వీళ్ళంతా హూరు కొడుకులు. హూరు ఎఫ్రాతాకు పెద్ద కొడుకు, బెత్లహేముకు తండ్రి. అష్షూరు తండ్రి తెకోవా. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వీరి పేర్లు ఎలా, నయరా. నయరా ద్వారా అతనికి అహుజ్జాము, హెపెరు, తేమని, హయా అస్తారి పుట్టారు. వీళ్ళు నయరా కొడుకులు. ఎలా కొడుకులెవరంటే జెరేతు, సోహరు, ఎత్నాను, కోజు. వీరిలో కోజు ద్వారా అనూబు, జుబైబా, హారూము కొడుకైన అహర్హేలు ద్వారా కలిగిన తెగల ప్రజలు వచ్చారు. ఎబ్బేజు తన సోదరులందరికంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎందుకంటే యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను అని చెప్పింది. ఈ ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడికి ఇలా విజ్ఞాపన చేశాడు, నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించు, నా భూభాగాన్ని విశాలం చెయ్యి, నీ చేతిని నాకు తోడుగా ఉంచు, నేను వేదన పడకుండా దయతో నన్ను కీడు నుండి తప్పించు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతడు అడిగినట్టే అతనికి దయచేశాడు. షువహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు. ఇతని కొడుకు పేరు ఎస్తోను. ఎస్తోను కొడుకులు బెత్రఫా, పసేయ, తెహిన్నా అనేవాళ్ళు. ఈ తెహిన్నా ఇర్నాహాసుకు తండ్రి. వీళ్ళు రెకాకు చెందినవాళ్ళు. కనజు కొడుకుల పేర్లు ఒత్నీయేలు, సెరాయా. ఒత్నీయేలు కొడుకుల్లో అతాతు అనే ఒకడుండేవాడు. మియానోతాయికి ఒఫ్రా పుట్టాడు. సెరాయా కొడుకు పేరు యోవాబు. ఇతడు నిపుణులైన చేతివృత్తుల వాళ్ళ లోయలో జీవించే వారికి మూలపురుషుడు. ఆ లోయలో ఉన్న వాళ్ళంతా చేతి పనుల వాళ్లే. ఎపున్నే కొడుకైన కాలేబుకు ఈరు, ఏలా, నయం పుట్టారు. ఏలా కొడుకుల్లో కనాజు అనేవాడున్నాడు. యహల్లేలేలు కొడుకులు జీపు, జీఫా, తీర్యా, అసర్యే. ఎజ్రా కొడుకులు ఎతేరు, మెరేదు, ఏఫెరు, యాలోను. ఐగుప్తీయురాలు ఫరో కూతురు అయిన బిత్యా ద్వారా మెరేదుకు పుట్టిన కొడుకులు మిర్యాము, షమ్మయి, ఎస్టిమో, ఇస్బాహు అనేవాళ్ళు. ఈ ఇస్బాహు ఎస్టేమోను వాళ్ళకి తండ్రి. యూదురాలైన అతని భార్య వల్ల అతనికి గెదోరుకు తండ్రి అయిన ఎరేదు, సోకోకు తండ్రి అయిన ఎబేరు, జానోహాకు తండ్రి అయిన యకూతీయులు పుట్టారు. నహము సోదరి ఊదియా భార్య అయిన ఆమెకు పుట్టిన కొడుకుల్లో ఒకడు గర్మీవాడు కెయిలాకు తండ్రి. మరొకడు మైకాతీయుడన ఎస్టీమో. షీమోను కొడుకులు అమ్మోను, రిన్నా, బెన్హనాను, తీలోనులు. ఇషీ కొడుకులు జోహెతు, బెంజోహేతులు. యూదా కొడుకైన షేలహు కొడుకులు ఎవరంటే లేకాకు తండ్రి అయిన ఏరు, మారేషుకు తండ్రి. బేత్ అస్బియాలో సన్నటి వస్త్రాలు నేసే వారికి మూలపురుషుడైన లద్దాయు, యోకీం, కుజేబా సంతతి, యోవాసు సంతతి. మోయాబులో ప్రసిద్ధులై బెత్లహేముకు తిరిగి వచ్చిన సారాపీయులు. ఇవన్నీ పూర్వకాలంలోనే రాసి ఉన్న సంగతులే. వీళ్ళు కుమ్మరివాళ్ళు. నెతాయిములోనూ గెదేరాలోనూ వీళ్ళు నివసించారు. వీళ్ళు రాజు కోసం పనిచేయడానికి అక్కడ నివసించారు. సిమ్యోను వంశం. సిమ్యోను కొడుకులు వీళ్ళు నీమూయేలు, యామేను, యారేబు, జెరహు, షావులు. వీళ్ళల్లో షావులకు సల్లూము పుట్టాడు. సల్లూముకు మిప్సాము పుట్టాడు. మిప్సాముకు మిస్మా పుట్టాడు. మిస్మా సంతతి వారెవరంటే అతని కొడుకు షమ్మూయేలు, అతని మనవడు జక్కూరు, మునిమనవడు షిమీ. షిమీకి 16 మంది కొడుకులు, 6 కూతుళ్ళు పుట్టారు. కాని అతని అన్నదమ్ములకు ఎక్కువ మంది సంతానం కలుగలేదు. యూదా తెగ ప్రజలు వృద్ధి చెందినట్టు వీళ్ళ తెగలు వృద్ధి చెందలేదు. వీళ్ళు బెహెర్సబా, మెలేదా, హజర్షువలు అనే ఊళ్ళల్లో నివసించారు. వీళ్ళు ఇంకా బిల్హా, ఎజేము, తోలదు, బెతూయేలు, హోర్మా, సిక్లగు, బెతర్మాకాబోతు, హజర్షుషా, బెత్బారి, షరాయిము అనే ప్రాంతాల్లో కూడా నివసించారు. దావీదు పరిపాలన మొదలయ్యే వరకు వీళ్ళు ఈ ఊళ్ళల్లో నివసించారు. వాళ్ళ ఐదు ఊళ్ళు ఏవంటే ఏతాము, అయీను, రిమ్మోను, తోకేను, ఆషాను, వీటితో పాటు బయలు వరకూ ఉన్న గ్రామాలు వాళ్ళ వంశంలో ఉండేవి. వీళ్ళు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతాలు ఇవి. వీళ్ళు తమ వంశావళి వివరాలను భద్రం చేసుకున్నారు. వీళ్ళ తెగల నాయకులు ఎవరంటే మెషోబాబు, ఎమ్లేకు అమజ్యా కొడుకైన యోషా, యోవేలు, అషియేలు కొడుకైన సెరాయాకు పుట్టిన యషిబ్యా కొడుకైన యహు, ఎల్యోయేనై, యహకోబా, యషోహాయా, ఆసయా, అదీయేలు, యషిమియేలు, బెనయా, షమయాకు పుట్టిన షిమ్రీ కొడుకైన యదయాకు పుట్టిన అల్లోను కొడుకైన షిపీ కొడుకైన జీజా అనేవాళ్ళు. వీళ్ళ కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. వీళ్ళ తమ దగ్గర ఉన్న మందలకు, మేత కోసం గెదోరుకు తూర్పు దిక్కున ఉన్న పల్లపు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వాళ్లకు పుష్టిగా విస్తారంగా మేత ఉన్న ప్రాంతం కనిపించింది. ఆ దేశం విశాలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంది. అంతకుముందు అక్కడ హాము వంశం వాళ్ళు నివసించారు. ఆ వంశావళిలో పేర్లు ఉన్న వీరు యూదారాజు హిజ్కియా పరిపాలించిన రోజుల్లో అక్కడకు వెళ్ళారు. అక్కడ హాము తెగల నివాసాలపైన, అక్కడే ఉన్న మియూనిము తెగలపైన దాడులు చేశారు. వాళ్లను పూర్తిగా నాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తమ మందలకు సరిపోయినంత మేత అక్కడ ఉండడం వల్ల వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. షిమ్యోను తెగ నుండి 500 మంది సేయీరు పర్వత ప్రాంతాలకు వెళ్లారు. వీళ్లకు ఇషీ కుమారులైన పెలట్యా, నయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు అమాలేకీయుల్లో మిగిలి ఉన్న కాందేశీకులను హతమార్చి అక్కడే ఈ రోజు వరకు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము. రూబేను వంశం. ఇశ్రాయేలుకు పెద్ద కొడుకైన రూబేను సంతానం గుచ్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గాని అతని ప్రథమ సంతానపు జన్మ హక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు. తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశములో నుండి పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మ హక్కు యోసేపు పరమయ్యింది. ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హానోకు, పల్లు, హెస్రోను, కర్మే అనేవారు. యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి. యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ, షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు, బయలు కొడుకు బెయరా. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లాప్తిలేసెరు ఇతన్ని బందీగా చేసి తీసుకువెళ్ళాడు. వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యహియేలు, జకరియా, యోవేలు కొడుకైన షెమా మనుముడు, ఆజాజు కొడుకు అయిన బెలా అనేవాళ్ళు. వీళ్ళు అరోయేరులోను నెబో బయల్మేయోనుల వరకు నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీస్ నది దగ్గర నుండి అరణ్యపు సరిహద్దుల వరకు నివాసాలు ఏర్పరచుకున్నారు. సౌలు పరిపాలన కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్లను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకు ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు. గాదు వంశం. వాళ్ళకి ఎదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకు గాదు గోత్రం వాళ్ళు నివసించారు. వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు. వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబేరు అనేవాళ్ళు. వీళ్ళు హూరి అనేవాడికి పుట్టిన అబీహయ్యేలు కొడుకులు. ఈ హూరి ఎరోయాకి, ఎరోయా గిలాదుకి, గిలాదు మిఖాయేలుకి, మిఖాయేలు యెషీషయికి, యెషీషయి యహుదోకి, యహుదో బూజుకి పుట్టారు. గూనీకి పుట్టిన అబీయేలు కుమారుడు అహి వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు. వారు బాషానులోని, గిలాదులోనూ, మిగిలిన ఊళ్ళల్లోనూ, షారోను సరిహద్దుల వరకు ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు. యూదారాజు యోతాము కాలములోనూ, ఇశ్రాయేలు రాజు యరొబాము కాలములోనూ వీళ్లను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు. రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్ధగోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళు, బాణాలు వేయడంలో నేర్పరులు, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళు మొత్తం 44,760 మంది ఉన్నారు. వీళ్ళు హగ్రి జాతి వాళ్ళపైనా, యతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేశారు. యుద్ధంలో వాళ్లకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రి జాతి వాళ్ళు, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తమపైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు 50,000 ఒంటెలను, 250,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 100,000 మనుషులను స్వాధీనం చేసుకున్నారు. దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్లేంత వరకు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్ధగోత్రం వాళ్ళంతా హగ్రీజాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు. మనష్షే అర్ధగోత్రం, మనష్షే అర్ధగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశములో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బహెల్ హెర్మోను వరకు, ఇంకా హెర్మోను పర్వతం అయిన సెనీరు వరకు వ్యాపించారు. వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఎఫేరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హుదవ్యా, యహదియేలు అనేవాళ్ళు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు, తమ తమ కుటుంబాలకు నాయకులు. కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుటే ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు, అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరును రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్ధగోత్రం వాళ్ళనందరినీ బందీలుగా హలుహూకి, హాబోరుకి, ఆరాకుకి, గొజాను నదీ ప్రాంతాలకి పట్టుకుని పోయాడు. ఈ రోజున వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. మొదటి దినవృత్తాంతాలు, 6వ అధ్యాయము. లేవీ వంశం. లేవీ కొడుకులు గెర్షోను, కహతు, మెరారి. కహతు కొడుకులు అమ్రాము, ఇష్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనేవాళ్ళు. అమ్రాము కొడుకులు అహరోను, మోషే, కూతురు పేరు మిరియాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరుకు ఫినేహాసు పుట్టాడు. ఫినేహాసుకు అభిషువా పుట్టాడు. అభిషువాకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు. ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు. మెరాయోతుకి అమరియా పుట్టాడు. అమరియాకి అహీటూబు పుట్టాడు. అహీటూబుకు సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు. అహిమయస్సుకి అజరియా పుట్టాడు. అజరియాకి యోహానాను పుట్టాడు. యోహానానుకి అజరియా పుట్టాడు. ఈ అజరియా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు. అజరియాకి అమరియా పుట్టాడు. అమరియాకి అహీటూబు పుట్టాడు. అహీటూబుకు సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు. షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు. అజర్యాకి సెరయా పుట్టాడు. సెరయాకి యెహుజాదాకు పుట్టాడు. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వాళ్ళను, యెరూషలేము వాళ్ళను చెరలోకి బందీలుగా తీసుకు వెళ్ళినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు. లేవీ కుమారులు గెర్షోను, కహతు, మెరారీలు. గెర్షోను కొడుకులు లిబ్ని, షిమీలు. కహతు కొడుకులు అమ్రాము, ఇష్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనేవాళ్ళు. మెరారి కొడుకులు మహలి, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే గెర్షోను కొడుకు లిబ్ని, లిబ్ని కొడుకు యహతు, యహతు కొడుకు జిమ్నా, జిమ్నా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఇద్దో, ఇద్దో కొడుకు జెరహు, జెరహు కొడుకు యైతిరయా. కహతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు. ఇతని కొడుకు కోరహు. కోరహు కొడుకు అస్సీరు. అస్సీరు కొడుకు ఎల్కనా. ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కొడుకు అస్సీరు. అస్సీరు కొడుకు తాహెతు. తాహెతు కొడుకు ఉరీయేలు. ఉరీయేలు కొడుకు ఉజ్జియా. ఉజ్జియా కొడుకు షావూలు. ఎల్కానా కొడుకులు అమాషై, అహీమోతు. ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు. నహతు కొడుకు ఎలియాబు. ఎలియాబు కొడుకు యెరోహాము. యెరోహాము కొడుకు ఎల్కానా. సమూయేలు కొడుకులు ఎవరంటే పెద్దవాడు యోవేలు, మరొకడు అబీయాయు. మెరారీ కొడుకుల్లో ఒకడు మహలి. మహలి కొడుకు లిబ్ని. లిబ్ని కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా. ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గియా. హగ్గియా కొడుకు ఆషయా. నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలిసి పరిచర్య చేసేవాళ్ళు. కహతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను, ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకు పుట్టాడు. సమూయేలు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యెరోహాముకి పుట్టాడు. యెరోహాము ఎలీయేలుకు పుట్టాడు. ఎలీయేలు తొయాహికి పుట్టాడు. తొయాహు సూపుకి పుట్టాడు. సూపు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా మహతుకి పుట్టాడు. మహతు అమాసైకి పుట్టాడు. అమాషై ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యోవేలుకు పుట్టాడు. యోవేలు అజరియాకు పుట్టాడు. అజరియా జెఫన్యాకు పుట్టాడు. జెఫన్యా తాహాతుకు పుట్టాడు. తాహుతు అస్సీరుకు పుట్టాడు. అస్సీరు ఎబ్యాసాపుకు పుట్టాడు. ఎబ్యాసాపు కోరహుకు పుట్టాడు. కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహతుకి పుట్టాడు. కహతు లేవీకి పుట్టాడు. లేవీ ఇస్రాయేలుకు పుట్టాడు. హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు. బెరక్యా సిమ్యా కొడుకు. సిమ్యా మికాయేలు కొడుకు. మికాయేలు బయసేయా కొడుకు. బయసేయా మల్కీయా కొడుకు. మల్కీయా యత్నీ కొడుకు. యత్నీ జెరహు కొడుకు. జెరహు ఆదయా కొడుకు. ఆదయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు. షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవీ కొడుకు. హేమానుకు ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఏతాను కీషీకి కొడుకు. కీషి అబ్దీ కొడుకు. అబ్ది మల్లూకు కొడుకు. మల్లూకు అషబ్యా కొడుకు. అషబ్యా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కియా కొడుకు. హిల్కియా అంజీ కొడుకు. అంజీ బానీ కొడుకు. బానీ షమేరు కొడుకు. షమేరు మహలి కొడుకు. మహలి మూషీ కొడుకు. మూషీ మెరారి కొడుకు. మెరారి లేవీ కొడుకు. వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు. అహరోను వంశం. అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులు అహరోను అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహనబలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు, అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది. అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు, ఎలియాజరు కొడుకు ఫినేహాసు, ఫినేహాసు కొడుకు అబీషువ, అబీషువ కొడుకు బుక్కి, బుక్కీ కొడుకు ఉజ్జీ, ఉజ్జీ కొడుకు జెరహ్యా, జెరహ్యా కొడుకు మెరాయోతు, మెరాయోతు కొడుకు అమరియా, అమరియా కొడుకు అహీటూబు, అహీటూబు కొడుకు సాదోకు, సాదోకు కొడుకు అహిమయస్సు. అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహతీయుల కుటుంబాల పైన పడింది. దాని ప్రకారం యూదాదేశంలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు వారికి అప్పగించడం జరిగింది. అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, దాని చుట్టుపక్కల గ్రామాలను యెఫున్నే కొడుకు కాలేబుకు ఇచ్చారు. అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలు, యత్తీరు, ఎస్టీము దాని పచ్చిక మైదానాలు, హీలేను దాని పచ్చిక మైదానాలు, దెబీరు దాని పచ్చిక మైదానాలు. అహరోను వారసులకు వీటితో పాటు ఆషాను దాని పచ్చిక మైదానాలు, బెత్సేమెషు దాని పచ్చిక మైదానాలు కూడా దక్కాయి. ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలు, అల్లేమెతు దాని పచ్చిక మైదానాలు, అనాతోతు దాని పచ్చిక మైదానాలు కూడా వీరికి వచ్చాయి. ఇలా కహతీయుల కుటుంబాలు మొత్తం 13 పట్టణాలను పొందాయి. కహతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనిషే అర్ధగోత్ర ప్రదేశాల్లో నుండి 10 పట్టణాలు వచ్చాయి. గెర్షోను వారసులకు వాళ్ల వివిధ తెగల ప్రకారం 13 పట్టణాలు వచ్చాయి. ఇవి ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి, బాషానులో ఉన్న మనిషే అర్ధగోత్ర ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది. మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ల తెగలకు 12 పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేను, గాదు, జెబులూను గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు. వాళ్ళు చీటీ వేసి ముందు పేర్కొన్న పట్టణాలను, యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు. కహతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన సెకేము దాని పచ్చిక మైదానాలను, గెజేరున దాని పచ్చిక మైదానాలను, ఎక్మేయేము దాని పచ్చిక మైదానాలను, బెత్ హోరోను దాని పచ్చిక మైదానాలను, అయ్యాలోను దాని పచ్చిక మైదానాలను, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలను వాళ్ళకి ఇచ్చారు. అలాగే మనిషే అర్ధగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలను, బిలియాము దాని పచ్చిక మైదానాలను కహతీయులకు ఇచ్చారు. అలాగే మనిషే అర్ధగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గొలాను ప్రాంతం దాని పచ్చిక మైదానాలు, అస్తారోతు దాని పచ్చిక మైదానాలు, ఇస్సాకారు గోత్రము నుండి కెదేషు దాని పచ్చిక మైదానాలు, దాబేరతు దాని పచ్చిక మైదానాలు, రామోతు దాని పచ్చిక మైదానాలు, అనేము దాని పచ్చిక మైదానాలు, ఆషేరు గోత్రము నుండి మాషాలు దాని పచ్చిక మైదానాలు, అబ్దోను దాని పచ్చిక మైదానాలు, హుక్కోకు దాని పచ్చిక మైదానాలు, రెహుబు దాని పచ్చిక మైదానాలు, నఫ్తాలి గోత్రము నుండి గలిలీయాలో ఉన్న కెదేషు దాని పచ్చిక మైదానాలు, హమ్మోను దాని పచ్చిక మైదానాలు, క్రియాతాయ్యము దాని పచ్చిక మైదానాలు ఇచ్చారు. ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారి వారసులకు జెబులోను గోత్రము నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలు, తాబోరు దాని పచ్చిక మైదానాలు ఇచ్చారు. ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యోర్దానికి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బెసేరు దాని పచ్చిక మైదానాలు, యహజా దాని పచ్చిక మైదానాలు, కెదేమోతు దాని పచ్చిక మైదానాలు, మేఫాతు దాని పచ్చిక మైదానాలు ఇచ్చారు. అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతు దాని పచ్చిక మైదానాలు, మహనయీము దాని పచ్చిక మైదానాలు, ఎష్బోను దాని పచ్చిక మైదానాలు, యాజేరు దాని పచ్చిక మైదానాలు ఇచ్చారు. మొదటి దినవృత్తాంతాలు. 7వ అధ్యాయము. ఇస్సాకారు వంశం. ఇస్సాకారుకి 4 కొడుకులున్నారు. వాళ్ళు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనేవాళ్ళు. తోలాకి ఉజ్జి, రెఫయా, ఎరియేలు, ఎహ్మాయి, ఇప్సాము, షెమూయేలు పుట్టారు. తోలా కొడుకులైన వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు బలిష్ఠులు, ధైర్యవంతులు. దావీదు పరిపాలించిన కాలంలో వీళ్ళ సంఖ్య 22,600. ఉజ్జీ కొడుకుల్లో ఒకడి పేరు ఇజ్రహాయా. ఇజ్రహాయా కొడుకుల పేర్లు మికాయేలు, ఒబద్యా, యోవేలు, ఇషియా అనేవాళ్ళు. వీళ్ళు 5 తమ తెగల నాయకులు. వాళ్ళకి అనేకమంది భార్యలు, పిల్లలు ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో 36,000 ఉన్నారు. ఇస్సాకారు వంశాల్లో వాళ్ళ బంధువుల నుండి తమ వంశావళి లెక్కల ప్రకారం యుద్ధం చేయగలిగిన వాళ్ళు 87,000 ఉన్నారు. బెన్యామీను వంశం. బెన్యామీనుకు 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, ఎదియావేలు అనేవాళ్ళు. బెలకు 5 కొడుకులున్నారు. వాళ్ళు ఎస్బోను, ఉజ్జి, ఉజ్జియేలు, ఎరిమోతు, ఈరి అనేవాళ్ళు. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళల్లో 22,034 యుద్ధం చేసే వాళ్ళున్నారు. బేకరు కొడుకులు జమీరా, యోవషు, ఎలియజరు, ఎలియోయేనై, ఒమ్రి, ఎరిమోతు, అబియా, అనాతోతు, ఆలేమెతు అనేవాళ్ళు. వీళ్ళంతా బేకరు కొడుకులు. తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళల్లో 20,200 కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు. ఎదియావేలు కొడుకుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కొడుకులు యూషు, బెన్యామేను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు. ఎదియావేలు కొడుకులైన వీళ్ళంతా తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వీళ్ళల్లో యుద్ధానికి వెళ్ళగలిగిన శూరులు 15,200 ఉన్నారు. ఈరూకి షుప్పీము, హుప్పీము అనే 2 కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు. నఫ్తాలీ వంశం. బిల్హా కొడుకు నఫ్తాలి. నఫ్తాలీ కొడుకులు యహజీయేలు, గూని, ఎషేరు, షిల్లేము అనేవాళ్ళు. మనిషే కొడుకుల్లో అస్రియేలు అనేవాడున్నాడు. వాడు అతని ఉంపుడిగత్తె వల్ల పుట్టాడు. ఈ ఉంపుడిగత్తె ఒక అరామీయురాలు. ఈమె గిలాదుకి నాయకుడైన మాకీరుకు కూడా జన్మనిచ్చింది. మాకీరు ఉప్పీము, షుప్పీముల సోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె సోదరి పేరు మయాక. మనిషే 2 కొడుకు పేరు సెలోపెహదు. ఈ సెలోపెహదుకి కూతుళ్ళు మాత్రమే పుట్టారు. మాకీరు భార్య మయాకాకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పెరిసు. ఇతని సోదరుడి పేరు షెరేషు. షెరేషు కొడుకులు ఊలాము, రాకేము. ఊలాము కొడుకు బెదాను. వీరంతా మనిషే కొడుకు మాకీరుకు పుట్టిన గిలాదు సంతానం. మాకీరు సోదరి అయిన హమ్మేలకేతు. ఈమెకు ఇషోదు, అబియజరు, మహలాలు పుట్టారు. షెమీదా కొడుకులు అహేయాను, షెకేము, లికి, అనీయాము. ఎఫ్రాయిము వంశం. ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరేదు. బెరేదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు. తాహతు కొడుకు జాబాదు. ఇతనికి సూతలహు, ఏజేరు, ఎల్యాదు అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళు అక్కడ స్థానికులైన గాతు ప్రజల పశువులను దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంతో గాతు ప్రజలు వాళ్ళను పట్టుకుని చంపివేశారు. వాళ్ళ తండ్రి అయిన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతన్ని పరామర్శించారు. తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్ని బట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరియా అనే పేరు పెట్టాడు. అతని కుమార్తె పేరు షయేరా. ఈమె ఉత్తర బేత్ హొరోను, దక్షిణ బేత్ హొరోను, ఉజ్జయిన్, షయేరా పట్టణాలను నిర్మించింది. వాని కొడుకులు రెపహు, రెసేపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహాను, తహను కొడుకు లద్దాను, లద్దాను కొడుకు అమీహుదు, అమీహుదు కొడుకు ఎలీషామా, ఎలీషామా కొడుకు నూను, నూను కొడుకు యెహోషువ. వాళ్ళు స్వాస్థ్యంగా పొందిన వారి నివాస స్థలాలు ఏవంటే బేతేలు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, ఇంకా తూర్పు వైపు ఉన్న నహరాను, పడమట వైపు ఉన్న గెజేరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, షికేము దాని చుట్టూ ఉన్న గ్రామాలు, గాజా దాని చుట్టూ ఉన్న గ్రామాల వరకు వారి నివాస స్థలాలు వ్యాపించాయి. అలాగే మనిషీయుల సరిహద్దు ప్రాంతాల్లోని బెసేయాను, దాని గ్రామాలకు తానాకు, దాని గ్రామాలు మెగిద్దో, దాని గ్రామాలు దోరు, దాని గ్రామాలు వాళ్లకున్నాయి. ఇశ్రాయేలు కొడుకైన యోసేపు వారసులు ఈ ఊళ్ళల్లోనే నివాసమున్నారు. ఆషేరు వంశం. ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇస్వా, ఇస్వీ, బెరియా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు. బెరియా కొడుకులు హెబేరు, మల్కీయేలు, మల్కీయేలు కొడుకు బిర్జాయిత్తు. హెబేరు కొడుకులు ఎప్లేటు, షోమేరు, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా. ఎప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అస్వాతు. వీళ్ళు ఎప్లేటు కొడుకులు. అతని సోదరుడైన షోమేరుకు అహి, రోగ, యెహోబ్బా, ఆరాము అనే కొడుకులున్నారు. అతని సోదరుడైన ఇలేముకు జోపహు, ఇమ్నా, సెలేషు, ఆమాలు అనే కొడుకులున్నారు. జోపహు కొడుకులు సుయా, హర్నేపెరు, షుయాలు, బేరి, ఇమ్రా, బెసేరు, హూదు, సమ్మా, సిల్హా, ఇత్రాను, బెయేరు అనేవాళ్ళు. ఏతేరు కొడుకులు యొపన్నే, పిస్పా, ఆరా. ఉల్లా కొడుకులు ఆరహు, హన్నీయేలు, రిజయ్యాలు. వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగాను, నాయకుల్లో ప్రముఖులుగాను ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళల్లో 26,000 మంది యుద్ధానికి వెళ్ళదగిన వాళ్ళున్నారు. మొదటి దినవృత్తాంతాలు. 8వ అధ్యాయము. బెన్యామీను వంశం. బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండోవాడు అస్బేలు, మూడోవాడు అహరహు, నాలుగోవాడు నోహా, ఐదోవాడు రాపా. వీళ్ళల్లో బెలకు అద్దారు, గెరా, అబీహుదు, అభీషువ, నయమాను, అహోయహు, గెరా, షిపూపాను, హోరాము పుట్టారు. ఏహోదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహాతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఏహోదు కొడుకులు నయమాను, అహియా, గెరా చివరివాడు. గెరా మహనతుకు తెరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, అహీహుదులకు తండ్రి. షహరయీము, మోయాబు దేశంలో తన భార్యలు ఉషీము, బైరా అనే వాళ్ళను వదిలివేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు. అతని భార్య అయిన హొదేషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, యపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు. ఉషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు. ఎల్పయలు కొడుకులు ఏబేరు, మిషాము, షెమేదు, షెమేదు ఓనోను, లోదును. వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించాడు. ఇంకా బెరియా, షెమా, అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశనాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్కడ నుంచి వెళ్లగొట్టారు. బెరియా కొడుకులు అహ్యు, షాషకు, యెరేమోతు, జెబద్యా, అరాదు, ఏదేరు, మిఖాయేలు, ఇస్పో, యోహా. ఎల్పాయిలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, ఇజీకి, హెబేరు, ఇస్మరై, ఇజ్లియా, యోబాబు. షిమీ కొడుకులు యాకీము, జిక్రి, జబ్ది, ఎలియానై, జిల్లేతై, ఎలీయేలు. ఆదయా, బెరయా, షిమ్రాతు. షాషాకు కొడుకులు ఇస్పాను, ఎబేరు, ఎలియేలు, అబ్దోను, జిక్రి, హనాను, హనన్యా, ఏలాము, అంతోతియా, ఇంపేదయా, పెనూయేలు. ఇంకా ఎరోహాము కొడుకులు సంషరై, సెహర్యా, అతల్యా, ఎహరెష్యా, ఏలియా, జిక్రి. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు. గిబియోనికి తండ్రి అయిన యహీయేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయాకా. ఇతని పెద్ద కొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యు, జకేరు. మిక్లోతుకు సిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు. నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషువ, అభినాదాబు, ఎస్బయలు పుట్టారు. యోనాతాను కొడుకు మెరబ్బయలు. మెరబ్బయలకు మీకా పుట్టాడు. మీకా కొడుకులు పీతోను, మిలేకు, తరేయా, ఆహాజు అనేవాళ్ళు. ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు అలేమెతు, అజ్మావెతు, జిమ్రి. జిమ్రికి మేజా పుట్టాడు. మేజాకి బినియా పుట్టాడు. బినియా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాషా. ఎలాషా కొడుకు ఆజేలు. ఆజేలుకు ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకేరు, ఇస్మాయేలు, సెయర్యా, ఒబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు. ఆజేలు సోదరుడు ఏషేకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళల్లో ఓలాము పెద్దవాడు. రెండోవాడు యోహోషు. మూడోవాడు ఎలిపిలేటు. ఓలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్లకు 150 మంది కొడుకులు, మనవళ్ళు ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు. మొదటి దినవృత్తాంతాలు. 9వ అధ్యాయము. యెరూషలేములో నివాసం ఉంటున్న ప్రజలు. ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదా వాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనికి బందీలుగా కొనిపోబడ్డారు. తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు. అలాగే కొందరు యూదావాళ్ళు, బెన్యామీనీయులు, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళు యెరూషలేములో నివాసమున్నారు. ఈ విధంగా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళల్లో ఉత్తేయు ఉన్నాడు. ఉత్తేయు అమీహుదు కొడుకు. అమీహుదు ఒమ్రీ కొడుకు. ఒమ్రీ ఇమ్రీ కొడుకు. ఇమ్రీ బానీ కొడుకు. బానీ పెరిసు వంశం వాడు. పెరిసు యూదా కొడుకు. సిలోని వాళ్ళల్లో పెద్దవాడు ఆసయా, అతని సంతానము. జెరహు సంతతి వాళ్ళల్లో యెవూయేలు, అతని సోదరులైన 690 మంది ఉన్నారు. ఇంకా బెన్యామీనీయుల్లో సినూయా కొడుకు ఒదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లు, యెరూహాము కొడుకైన ఇబ్నేయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీకి పుట్టిన ఏలా, ఇబ్నియా కొడుకైన రఘువేలుకు పుట్టిన సెఫట్యా కొడుకైన మెసుల్లాము ఉన్నారు. వీళ్ళు వీళ్ళ సోదరులు కలిసి వంశావళి లెక్కల్లో 956 మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు. యాజకుల్లో యదయ్యా, యెహోయారేబు, యాకీను ఉన్నారు. అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళల్లో అజరియా ఉన్నాడు. ఈ అజరియా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు, మెషుల్లాము సాదోకు కొడుకు, సాదోకు మెరాయోతు కొడుకు, మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు. అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళల్లో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు, యెరోహాము పషూరు కొడుకు, పషూరు మల్కియా కొడుకు. ఇంకా అదీయేలు కొడుకు మషై కూడా ఉన్నాడు. అదీయేలు యహజేరా కొడుకు, యహజేరా మెషుల్లాము కొడుకు, మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు, మెషిల్లేమీతు ఇమ్మేరు కొడుకు. వీరితో పాటు వీరి వంశానికి నాయకులుగా ఉన్న 1760 మంది ఉన్నారు. వీళ్ళంతా దేవుని మందిరానికి సంబంధించిన సేవల్లో ఎంతో సమర్థులు. ఇక లేవీయుల్లో షెమయా ఉన్నాడు. షెమయా అషూబు కొడుకు, అషూబు అజ్రీకాము కొడుకు, అజ్రీకాము అషబ్యా కొడుకు, అషబ్యా మెరారి వంశం వాడు. వక్బాకరు, ఎరేషు, గాలాలు వీరితో పాటు మత్తన్యా ఉన్నాడు. మత్తన్యా మీకా కొడుకు, మీకా జిక్రీ కొడుకు, జిక్రీ ఆసాపు కొడుకు. ఇంకా ఒబద్యా ఉన్నాడు. ఈ ఒబద్యా షెమయా కొడుకు, షెమయా గాలాలు కొడుకు, గాలాలు యదూతూను కొడుకు. నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనమడు ఆసా కొడుకు అయిన బెరక్యా ఉన్నాడు. ఇక షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను వీళ్ళ బంధువులు ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళకి షల్లూము నాయకుడు. లేవీ గోత్రానికి చెందిన వీళ్ళు తూర్పు వైపు ఉండే రాజద్వారానికి కాపలా కాసేవాళ్ళు. కోరహు కొడుకైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కొడుకైన షల్లూము, అతని బంధువులు, అతని తండ్రి తెగకు చెందిన కోరహీయులు మందిర సేవలో గుడారానికి కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు యెహోవా మందిర ద్వారాలకు కావలి కాస్తూ ఉండేవాళ్ళు. గతంలో ఎలియాసరు కొడుకైన పినేహాసు వాళ్లపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మెషలేమియా కొడుకైన జకరియా మందిర ప్రవేశ ద్వారానికి కాపలాగా ఉన్నాడు. ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం 212 మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులు, ఆధారపడ్డదగ్గవాళ్ళు. కాబట్టి దావీదు దీర్ఘదర్శి అయిన సమూయేలు వీరిని నియమించారు. వాళ్ళు వాళ్ళ కొడుకులు యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు. ఇలా కాపలా కాసేవారు గుడారం 4 దిక్కుల్లో తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తరము వైపున, దక్షిణం వైపున నిల్చున్నారు. గ్రామాల నుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమములో 7 రోజులకొకసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు. అయితే లేవీయులైన 4 ప్రముఖ ద్వారపాలకులు, మిగిలిన వాళ్లపై అజమాయాషీ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోని గదులను, ఖజానాలను భద్రపరిచే బాధ్యత వాళ్ళదే. వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకొని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి. వాళ్ళల్లో కొంతమంది మందిరములో సేవకు ఉపయోగించే సామాగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడు, లోపలికి తీస్తున్నప్పుడు వాళ్ళు వాటిని లెక్కిస్తారు. మిగిలిన సామాగ్రిని, పరిశుద్ధ స్థలములో పాత్రలను జాగ్రత్త పరిచే బాధ్యత మరికొందరిపై ఉంటుంది. సన్నిధి పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామాగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు. యాజకుల కొడుకుల్లో కొందరు సుగంధ ద్రవ్యాలను, పరిమళ తైలాన్ని తయారు చేస్తారు. అర్పణల కోసం రొట్టెను తయారు చేసే బాధ్యత లేవీయుడైన మత్తిత్యాది. ఇతను కోరహు సంతతికి చెందిన షల్లూమికి పెద్ద కొడుకు. వాళ్ళ బంధువులైన కహతీయుల్లో కొందరికి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు సిద్ధపరిచే బాధ్యత ఉంది. గాయకులు, లేవీయుల వంశనాయకులు పని లేనప్పుడు మందిరం గదుల్లో నివాసముంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా సేవ చేయాలి. వీళ్ళు తమ వంశావళి జాబితా ప్రకారం లేవీ గోత్రంలో నాయకులుగా పెద్దలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు యెరూషలేములో నివాసమున్నారు. సౌలు కుటుంబం. గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయాకా. ఇతని పెద్ద కొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యు, జకర్యా, మిక్లోతు అనేవాళ్ళు పుట్టారు. మిక్లోతుకు సిమ్యాను పుట్టాడు. వీళ్ళు యెరూషలేములో నివాసముండే తమ బంధువులకు సమీపంగా ఉండే ఇళ్లలోనే నివసించారు. నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకి యోనాతాను, మల్కీషువ, అబీనాదాబు, ఎస్బయ్యలు పుట్టారు. యోనాతాను కొడుకు మెరెబ్బయ్యలు. మెరెబ్బయ్యలుకి మీకా పుట్టాడు. మీకా కొడుకులు పీతోను, మెలేకు, తెరేయా, అహాజు అనేవాళ్ళు. అహాజుకు ఎరా పుట్టాడు. ఎరాకి అలేమెతు, అజ్మావెతు, జిమ్రీ పుట్టారు. జిమ్రీకి మోజా పుట్టాడు. మోజాకు బినియా పుట్టాడు. బినియా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాసా. ఎలాసా కొడుకు ఆజేలు. ఆజేలుకి అజ్రీకాము, బొకేరు, ఇస్మాయేలు, సెయర్యా, ఒబద్యా, హానాను అనే పేర్లున్న ఆరుగురు కొడుకులున్నారు. వీళ్ళు ఆజేలు కొడుకులు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము. గిల్బోవా పర్వతం మీద సౌలు మరణం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిస్తీయులు వాళ్లను గిల్బోవా పర్వతం మీద హతమార్చారు. ఫిలిస్తీయులు సౌలుని, అతని కొడుకులను వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానుని, అబీనాదాబుని, మల్కీషువాని చంపేశారు. సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమయ్యింది. బాణాలు వేసేవాళ్ళు అతన్ని చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేశారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు. అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో, నీ కత్తితో నన్ను పొడిచెయ్యి, లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దానిమీద పడ్డాడు. సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయ్యింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడు చనిపోయాడు. ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారని, సౌలు, అతని కొడుకులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు. తరువాత రోజు చనిపోయిన వారి బట్టలను, ఇతర వస్తువులను దోచుకోవడానికి ఫిలిస్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులు గిల్బోవా పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. వాళ్ళు సౌలు కవచాన్ని తీసుకున్నారు. అతని తలను, ఆయుధాలను తీసుకువెళ్లారు. తమ విగ్రహాల మధ్య, ప్రజల మధ్య ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు. తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు. ఫిలిస్తీయులు సౌలుకు చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది. అప్పుడు వాళ్ళల్లో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్ని, అతని కొడుకుల శరీరాలను యాబేషుకు తీసుకువచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూర చెట్టు కింద పాతిపెట్టారు. 7 రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు. సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేశాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయము. దావీదు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు. ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు ఇంటికి వచ్చారు. ఇలా చూడు, మేము నీకు రక్త మాంసాల్లాంటి వాళ్ళం, నీ సొంత బంధువులం. ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు, వారి మీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు అని చెప్పాడు కదా అని దావీదుతో అన్నారు. ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలిసి ఇశ్రాయేలు ప్రజలందరిపై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది. యెరూషలేమును దావీదు ఆక్రమించడం. ఆ తరువాత దావీదు ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు. యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో, నువ్వు ఇక్కడికి రాలేవు అన్నారు. కాని దావీదు అక్కడి నుండి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే దావీదు పట్టణం అంటారు. దానికి ముందు దావీదు, ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరికన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు. తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి దావీదు పట్టణం అనే పేరు కలిగింది. దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకు పటిష్టపరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు. దావీదు అంతకంతకు ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు శూరుడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలిసి దావీదుని రాజుగా చేసిన వాళ్ళు, దావీదుతో కూడా శూరులుగా బలవంతులుగా నిలిచిన వాళ్ళు, నాయకులుగా ఉన్నవాళ్ళు వీళ్ళే. దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో 30 మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోని, వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో 300 మందిని చంపాడు. ఇతని తరువాత పేరు అహూహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు 3 బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు. ఇతడు పస్దమ్మీములో ఫిలిస్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిస్తీయులను చూసి పారిపోయారు. అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిస్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు. ఆ 30 మంది శూరుల్లో ప్రముఖులైన ఈ 3 అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిస్తీ సైన్యం రఫాయిము లోయలో మజిలీ చేశారు. ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిస్తీ సైన్యం బెత్లహేములో మకాం వేశారు. దావీదు బెత్లహేము నీటి కోసం ఆశపడ్డాడు. బెత్లహేములోని బావిలో నీళ్లు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు అన్నాడు. కాబట్టి ఆ 3 బలవంతులు ఫిలిస్తీ సైన్యములోనికి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్లు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కాని దావీదు ఆ నీళ్లు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు. తరువాత ఇలా అన్నాడు, నేను ఈ నీళ్లు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్లు వాళ్ళ రక్తం లాంటిది, దాన్ని నేను ఎలా తాగగలను అన్నాడు. ఈ 3 బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు. యోవాబు సోదరుడైన అభిషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు 300 మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది. ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తి కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు. ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబువాడు, అరియేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచుపడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు. ఒకసారి ఇతను 7.5 అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయుణ్ణి చంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలివాడి దండే అంత పెద్ద ఈటి ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలో నుండి లాక్కొని దానితోనే వాణ్ణి చంపివేశాడు. ఇలాంటి ఘనకార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు. 30 మంది సైనికుల్లో అతన్ని గొప్పవాడిగా ఎంచారు. కాని పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కాని దావీదు ఇతన్ని అంగరక్షకులపై అధిపతిగా నియమించాడు. ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అసాహేలు, బెత్లహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హెలెస్సు, టెకోబీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన సిబ్షెకై, అహోహీయుడైన ఈలై, నిటోపాతీయుడైన మహరై, నిటోపాతుడైన బైనా కొడుకు హెలేదు, బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రిబై కొడుకు ఈతయి, పేరాతోనీయుడు బెనాయా, గాయిషు, లోయికి చెందిన హురై, అర్బాతీయుడైన అబియేలు, బహురూమీయుడు అజ్మావితు, షయల్బోనీయుడైన ఎల్యహోబ్, గిజోనీయుడైన హోషేము కొడుకులు, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను, హరారీయుడైన షాకారు కొడుకైన అహియాము, ఊరు కొడుకు ఎలీపాలు, మికేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మేలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై, నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన బిబ్హారు, అమ్మోనీయుడైన జెలేకు, సిరుయా కొడుకైన యోవాబు, ఆయుధాలు మోసేవాడు బెరోతీయుడు అయిన నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లాయి కొడుకైన జాబాదు, రూబేనీయుడైన షేజా కొడుకు, రూబేనీయులకు నాయకుడు అయిన అదీనా, అతని తోటివారైన 30 మంది, మయాకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అస్తేరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను కొడుకులు షామా, యహియేలు, షిమ్రీ కొడుకైన ఎదియావేలు, అతని సోదరుడు తిజేయుడు అయిన యోహా, మహావీయుడైన ఇలియేలు, ఎల్నయము కొడుకులైన ఎరేబై, యషవ్యా, మోయాబువాడు ఇత్మా, ఇలియేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహాసియేలు అనేవాళ్ళు. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము. దావీదు సహాయకులు. కీషు కొడుకైన సౌలుకు భయపడి దావీదు ఇంకా దాగి ఉన్నప్పుడు సౌలు బంధువులైన బెన్యామీనీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది దావీదుకు యుద్ధంలో సాయం చెయ్యడానికి అతని దగ్గరికి సిక్లాగుకు వచ్చారు. వీళ్ళు బాణాలు ధరించి కుడి ఎడమ చేతులతో వడిసెలతో రాళ్ళు రొవ్వడములో బాణాలు వెయ్యడములో సామర్థ్యం ఉన్నవాళ్ళు. వాళ్ళెవరంటే గిబియావాడు షెమాయా కొడుకులైన అహియెజరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతివాడు యోవాషు, అజ్మావెతు కొడుకులైన ఎజియేలు, పెలేటు, బెరాకా, అనేతోతీయుడైన యహూ, 30 మందిలో పరాక్రమశాలి 30 మందికి పెద్ద ఇష్మయా, అనే గిబియోనీయుడు యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఎలోజై, యెరీమోతు, బెయల్యా, షెమరియా, హరీపీయుడైన సెఫటియా, కొరహీయులు, ఎల్కానా, యషియా, అజరేలు, యహజెరు, యాషాబాము, గెదోరు ఊరివాడు యెరోహాము కొడుకులు ఎహేలా, జెబద్యా అనేవాళ్ళు. ఇంకా గాదీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది అరణ్యములో దాగి ఉన్న దావీదు దగ్గర చేరారు. వీళ్ళు డాలు ఈటితో యుద్ధం చేయడంలో ప్రవీణులు. వీళ్ళు సింహం ముఖం లాంటి ముఖం ఉన్నవాళ్ళు. కొండల్లో ఉండే జింకలంతా వేగంగా పరిగెత్తగలిగిన వాళ్ళు. వాళ్ళెవరంటే, మొదటివాడు ఏజరు, రెండోవాడు ఒబద్యా, మూడోవాడు ఏలియాబు, నాలుగోవాడు మిష్మన్నా, ఐదోవాడు యిర్మీయా, ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేలు, ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు, పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మక్బన్నయి. గాదీయులైన వీళ్ళు సైన్యానికి అధిపతులుగా ఉన్నారు. వాళ్ళల్లో అతి అల్పుడైన వాడు 100 మందికి అధిపతిగా, అత్యధికుడైన వాడు 1,000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారే మొదటి నెలలో దాన్ని దాటి వెళ్లి తూర్పు లోయలో పడమటి లోయలో ఉన్న వాళ్ళందరినీ తరిమి వేసిన వాళ్ళు వీళ్ళే. ఇంకా బెన్యామీనీయుల్లో కొంతమంది, యూదావాళ్ళల్లో కొంతమంది దావీదు దాగి ఉన్న స్థలానికి వచ్చారు. దావీదు బయలుదేరి వాళ్లకు ఎదురు వెళ్లి, వాళ్లతో మీరు సమాధానంతో నాకు సాయం చెయ్యడానికి నా దగ్గరికి వచ్చి ఉంటే నా హృదయం మీతో కలుస్తుంది, అలా కాకుండా నా వల్ల మీకు అపకారమేమీ కలగలేదని తెలిసినా నన్ను శత్రువుల చేతికి అప్పగించాలని మీరు వచ్చి ఉంటే మన పూర్వీకుల దేవుడు దీన్ని చూసి మిమ్మల్ని గద్దించుగాక అన్నాడు. అప్పుడు 30 మందికి అధిపతైన అమాషై ఆత్మవశములో ఉండి, దావీదు, మేము నీవాళ్ళం. యెష్షయి కొడుకా, మేము నీ పక్షాన ఉన్నాం. నీకు సమాధానం కలుగుగాక, నీ సహకారులకు కూడా సమాధానం కలుగుగాక, నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు అని పలికినప్పుడు దావీదు వాళ్ళను చేర్చుకుని వాళ్ళను తన దండుకు అధిపతులుగా చేశాడు. మనిషేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి దావీదు పక్షాన చేరారు. దావీదు ఫిలిస్తీయులతో కలిసి సౌలు మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి దావీదుతో కలిశారు. కాని వాళ్ళు దావీదుతో కలిసి ఫిలిస్తీయులకు సాయం చెయ్యలేదు. ఎందుకంటే దావీదు తన యజమాని అయిన సౌలు పక్షాన చేరిపోయి వాళ్లకు ప్రాణహాని చేస్తాడని తమలో తాము చర్చించి ఫిలిస్తీయుల అధికారులు దావీదును పంపివేశారు. అప్పుడు అతడు సిక్లాగుకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మనిషేవారు అద్నా, యజాబాదు, ఎదియేవేలు, మికాయేలు, యజాబాదు, ఎలీహు, జిల్లేతై అనే వేల మంది మీద అధిపతులు దావీదు పక్షాన చేరారు. వాళ్ళందరూ పరాక్రమశాలులు, సైన్యాధిపతులు. ఆ తిరుగులాడే దండులను హతం చేయడానికి వాళ్ళు దావీదుకు సాయం చేశారు. దావీదు సైన్యం దేవుని సైన్యంలా మహాసైన్యంగా అవుతూ ప్రతిరోజూ అతనికి సాయం చేసేవాళ్ళు అతని దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నారు. హెబ్రోనులో దావీదును కలుసుకున్నవారు యెహోవా నోటి మాట ప్రకారం సౌలు రాజ్యాన్ని దావీదు వైపుకు తిప్పాలన్న ప్రయత్నంలో యుద్ధానికి ఆయుధాలు ధరించి అతని దగ్గరికి హెబ్రోనుకు వచ్చిన అధిపతులు లెక్క ఇలా ఉంది. యూదా వాళ్ళల్లో డాలు ఈటే పట్టుకుని యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు 6,800 మంది. షిమ్యోనీయుల్లో యుద్ధానికి తగిన శూరులు 7,100 మంది. లేవీయుల్లో అలాంటి వాళ్ళు 4,600 మంది. అహరోను సంతతి వాళ్లకు అధిపతి యెహోయాదా. అతనితో పాటు ఉన్నవాళ్ళు 3,700 మంది. పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని తండ్రి ఇంటి వాళ్ళైన అధిపతులు 22. సౌలు సంబంధులైన బెన్యామీనీయులు 3,000 మంది. అప్పటి వరకూ వాళ్ళల్లో చాలామంది సౌలు ఇంటిని కాపాడుతూ ఉన్నవాళ్ళు, తమ పూర్వీకుల ఇంటి వాళ్ళల్లో పేరు పొందిన పరాక్రమశాలులు. ఎఫ్రాయిమీయుల్లో 20,800 మంది. మనష్షే అర్ధగోత్రం వారిలో దావీదును రాజుగా చేయడానికి వచ్చిన వాళ్ళు 18,000 మంది. ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు 200 మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్దులై ఉన్నారు. జెబూలూనీయుల్లో అన్ని రకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, దావీదు పట్ల నమ్మకంగా స్వామి భక్తి కలిగి యుద్ధం చెయ్యగలవాళ్ళు 50,000 మంది. నఫ్తాలీయుల్లో 1,000 మంది అధిపతులు, వాళ్లతో పాటు డాలు ఈటే పట్టుకున్న వాళ్ళు 37,000 మంది. దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు 28,600 మంది. ఆషేరీయుల్లో యుద్ధ ప్రావీణ్యం కలిగి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు 40,000 మంది. ఇంకా యోర్దాను నది అవతల ఉండి రూబేనీయుల్లో, గాదీయుల్లో, మనష్షే వాళ్ళల్లో సగం మంది అన్ని రకాల ఆయుధాలు ధరించిన యుద్ధశూరులైన ఈ యోధులందరూ హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలన్న కోరిక కలిగి ఉండి ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు. ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ ఏక మనసుతో దావీదును రాజుగా చేసుకోవాలని కోరుకున్నారు. వాళ్ళ సహోదరులు వాళ్ళ కోసం భోజన పదార్థాలు సిద్ధం చేసినప్పుడు వాళ్ళు దావీదుతో కలిసి అక్కడ 3 రోజులుండి అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకు సంతోషం కలిగింది. ఇస్సాకారు, జెబులోను, నఫ్తాలి పొలిమేరల వరకు వారి సంబంధులు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద, ఆహారం, పిండి వంటలు, అంజూర పళ్ళ ముద్దలు, ఎండిన ద్రాక్ష పళ్ళ గెలలు, ద్రాక్ష మధుర రసం, నూనె, గొర్రెలు, పశువులు విస్తారంగా తీసుకువచ్చారు. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము. దేవుని మందసాన్ని ఒబేదెదోము ఇంటికి తీసుకువెళ్ళడం. దావీదు 1,000 మంది మీద అధిపతులుగా ఉన్న వాళ్లతోనూ, 100 మంది మీద అధిపతులుగా ఉన్న వాళ్లతోనూ, అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో, ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే అయితే, ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశాలన్నిటిలో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహారులను పంపి, మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి, సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు అన్నాడు. ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలంగా అయ్యింది గనక ప్రజలందరూ ఆ విధంగా చేయడానికి అంగీకరించారు. దేవుని మందసాన్ని క్రియాత్యారీము నుంచి తీసుకురావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకొని హామాతు పొలిమేర వరకు ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు. కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే క్రియాత్యారీము అనే బాలా నుంచి తీసుకురావడానికి అతను, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, ఆహ్యు అనేవారు బండిని తోలారు. దావీదు, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ, బాకాలు ఊదుతూ ఉన్నారు. వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు. యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈరోజు వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి, దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకుపోతాను అన్నాడు. కాబట్టి దావీదు మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు. దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో 3 నెలలు ఉంది. యెహోవా ఒబేదెదోము ఇంటి వాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు. మొదటి దినవృత్తాంతాలు 14వ అధ్యాయము. యెరూషలేములో దావీదు. తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పని వారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు. తన ప్రజలైన ఇశ్రాయేలీల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడని, ఆయన తనను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరిచాడని దావీదు గ్రహించాడు. తరువాత యెరూషలేములో దావీదు మరికొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులను, కూతుళ్లను కన్నాడు. యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు షమ్మూయా, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువా, ఎల్ఫాలిటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయల్యాదా, ఎలిఫలేటు. దావీదు ఫిలిస్తీయులను ఓడించడం. దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని ఫిలిస్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోవడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు. ఫిలిస్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా, వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను అన్నాడు. వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి ఉద్రిక్తమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నా చేత నా శత్రువులను నాశనం చేయించాడు అన్నాడు. దాన్ని బట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది. ఫిలిస్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఫిలిస్తీయులు మరొకసారి ఆ లోయ మీదకి దాడి చేశారు. దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు, నువ్వు ముందు నుంచి కాకుండా వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్ళి కంబలి చెట్లకు ఎదురుగా ఉండు. కంబలి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిస్తీయుల సేనను హతం చేయడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో అని చెప్పాడు. దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజేరు వరకు తరిమి హతం చేశారు. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిటిలో ప్రసిద్ధి అయ్యింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము. మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకురావడం. దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇల్లు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ ఒక గుడారం వేయించాడు. అప్పుడు దావీదు మందసాన్ని మోయడానికి, నిత్యం ఆయనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు తప్ప ఇంకా ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు. అహరోను సంతతి వారిని, లేవీయులను, కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఉరియేలును, అతని బంధువుల్లో 120 మందిని, మెరారీయుల్లో వారి నాయకుడైన ఆసాయాను, అతని బంధువుల్లో 220 మందిని, గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో 130 మందిని, ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన సెమాయాను, అతని బంధువుల్లో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో 80 మందిని, ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో 112 మందిని దావీదు సమావేశపరిచాడు. అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరీయేలు, ఆసాయా, యోవేలు, సెమయ్యా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో, లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు, ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయకపోవడం చేత ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీ వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి అన్నాడు. అప్పుడు యాజకులు, లేవీయులు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు. తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోతకర్రలతో తమ భుజాల మీదకి ఎత్తుకున్నారు. అప్పుడు దావీదు, మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి స్వరమండలాలు, తీగవాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో గంభీర శబ్దంతో సంతోషముతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కోషాయాహు కొడుకు ఏతాను, వీళ్ళతో పాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జకరియా, బేన్, యహాజీయేలు, షమీరామోతు, ఎహియేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయ, మయసయ్యా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్లను, ద్వారపాలకులైన ఒబేదేదోము, ఎహియేలు అనే వాళ్లను నియమించారు. వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయ్యింది. జకరియా, అజీయేలు, షమీరామోతు, ఎహియేలు, ఉన్ని, ఏలియాబు, మయసేయా, బెనాయా అనేవాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయ్యింది. ఇంకా మతిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదేదోము, ఎహియేలు, అజజ్యాహు అనేవాళ్ళు రాగం ఎత్తడానికి, తీగ వాయిద్యాలు వాయించడానికి నిర్ణయం అయ్యింది. లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీత నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు. బెరక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా సెబన్యా, యెహోషాపాతు, నెతానేలు, ఆమాషై, జకర్యా, బెనాయా, ఎలియాజరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదేవారిగా, ఒబేదేదోము, యెహియా వెనక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు. దావీదు ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఒబేదేదోము ఇంట్లో నుంచి తీసుకురావడానికి ఉత్సాహంతో వెళ్లారు. యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చెయ్యగా వాళ్ళు 7 కోడెలను, 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు. దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ, కొమ్ములు బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు తీగ వాయిద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకువచ్చారు. కాని యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వచ్చినప్పుడు సౌలు కూతురు మీకాలు కిటికీలోనుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము. దావీదు కృతజ్ఞతా పాట. ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి దావీదు దానికోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి దేవుని సన్నిధిలో దహనబలులు సమాధాన బలులు అర్పించారు. దహన బలులు సమాధాన బలులు దావీదు అర్పించడం ముగించిన తరువాత అతడు యెహోవా పేరట ప్రజలను దీవించాడు. పురుషులైనా స్త్రీలైనా ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టె, ఒక మాంసపు ముద్ద, ఒక ఎండిన ద్రాక్షాపళ్ళ గుత్తిని పంచిపెట్టాడు. అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికి, కృతజ్ఞత చెల్లించడానికి, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికి లేవీయుల్లో కొందరిని నియమించాడు. వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాత వాడు జెకర్యా, యహీయేలు, షెమీరామోతు, యహీయేలు, మత్తిత్యా, ఏలియాబు, బెనాయ, ఉబేదేదోము, యహీయేలు అనేవాళ్ళు స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయించడానికి నియామకం జరిగింది. ఆసాపు కంచుతాళాలు వాయించేవాడు. బెనాయ, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు. ఆ రోజు దావీదు మొదటగా ఆసాపును, అతని బంధువులను యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన పేరును ప్రకటన చెయ్యండి, ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజేయండి, ఆయనను గుర్చి పాడండి, ఆయనను కీర్తించండి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గుర్చి సంభాషణ చెయ్యండి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక. యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యమూ వెదకండి. ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థుల్లారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను, ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడు యెహోవా. ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి. ఆయన తాను చేసిన నిబంధనను, తాను పలికిన ఆజ్ఞలను 1,000 తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనసుకు తెచ్చుకుంటాడు. యాకోబుకు కట్టడగా, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా ఆయన స్థిరపరిచింది దీనినే. ఆయన మాట ఇచ్చాడు, నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను. మీరు లెక్కకు కొద్దిమందిగా ఉన్నప్పుడే, అల్పసంఖ్యాకులుగా దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడే ఇలా చెప్పాను. వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు ఆయన ఎవరినీ వాళ్లకు హాని చెయ్యనివ్వలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాడు. నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దని, నా ప్రవక్తలకు కీడు చెయ్యవద్దని చెప్పాడు. సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి. ప్రతిరోజు ఆయన రక్షణను ప్రకటించండి. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురించండి. యెహోవా మహాఘనత వహించినవాడు. ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. సమస్త దేవుళ్ళు కంటే ఆయన పూజార్హుడు. జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు. ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. మహిమను, బలాన్ని యెహోవాకు ఆపాదించండి. యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యాలు చేతపట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని ఆయన ముందు సాగిలపడండి. భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. అప్పుడది స్థిరంగా ఉంటుంది. యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. ఆకాశాలు ఆనందించుగాక, భూమి సంతోషించుగాక, సముద్రం దాని సంపూర్ణత ఘోషిస్తుందిగాక, పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయిగాక. యెహోవా వస్తున్నాడు. భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి. యెహోవా మంచివాడు. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయనను స్తుతించండి. దేవా, మా రక్షకా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని సమకూర్చు. మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా, అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఆయన్ను బతిమాలుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా యుగాలన్నిటిలో స్తోత్రం పొందుతాడు గాక. ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. అప్పుడు మందసం ముందు నిత్యము జరగవలసిన అనుదిన సేవ జరిగించడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం దగ్గర ఆసాపును, అతని బంధువులను నియమించాడు. ఒబేదెదోమును, వాళ్ళ బంధువులైన 68 మందిని, యెదూతూను కొడుకు ఒబేదెదోమును, హూసాను ద్వారపాలకులుగా నియమించాడు. గిబియోనులోని ఉన్నత స్థలంలో ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ ఉన్న బలిపీఠం మీద యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మవిధుల్లో రాసి ఉన్న ప్రకారం ఉదయం సాయంత్రాల్లో ప్రతిరోజు నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును, అతని బంధువులైన యాజకులను నియమించాడు. యెహోవా కృప నిత్యమూ ఉంటుందని ఆయనను స్తుతించడానికి వేలతో పాటు హేమానును, యెదూతూనును పేర్ల క్రమంలో ఉదాహరించిన మరికొందరిని నియమించాడు. బాకాలు ఊదడానికి, కంచు తాళాలను వాయించడానికి, దేవుని గుచ్చి పాడదగిన పాటలను వాద్యాలతో వినిపించడానికి వేలల్లో ఉండే హేమానును, యెదూతూనును అతడు నియమించాడు. ఇంకా యెదూతూను కొడుకులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు. తరువాత ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటి వాళ్లను దీవించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
మొదటి దినవృత్తాంతాలు 27వ అధ్యాయము. సైనిక పురపాలక అధికారులు. ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య 24,000. మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో 24,000 మంది ఉన్నారు. పెరేజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు. రెండో నెలవంతు అహూహీయుడైన దోదై అతని గుంపుది అయ్యింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. మూడో నెల యెహోయాదా కొడుకు సభముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరక్రమశాలుల్లో ఒకడై ఆ 30 మందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు. నాలుగో నెల యోవాబు సహోదరుడు ఆసాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఐదో నెల ఇశ్రాహేతేయుడైన సంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఏరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడు పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఎనిమిదో నెల జెరాహీయుల బంధువు హూషాతీయుడు అయిన సిబ్బైకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువు అనాతోతీయుడు అయిన అబీయజరు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. పదో నెల జెరాహీయుల బంధువు నిటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడు పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు.
అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. 12 నెల ఒత్నీయేలు బంధువు నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఇతర అధికారులు ఇంకా ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ల వివరం జిక్రీ కొడుకు ఎలియజరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు. మైకా కొడుకు సెఫట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు. కెమీయుల కొడుకు అసభ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు. దావీదు సహోదరుల్లో ఎలోహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మికాయేలు కొడుకు ఉమ్రీ ఇస్సాకారీయులకు అధిపతిగా ఉన్నాడు. ఉబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు ఎరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు. అజజ్యాహు కొడుకు ఊషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు. మనిషే అర్ధగోత్రం వాళ్లకు పెదయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు. గిలాదులో ఉన్న మనిషే అర్ధగోత్రం వాళ్లకు జకరియా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహసీయేలు అధిపతిగా ఉన్నాడు. దానీయులకు ఎరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు. ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు. గనుక 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు. ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదకి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు. గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదురాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు. రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావితు నియామకం జరిగింది. అయితే పొలాల్లో పట్టణాల్లో గ్రామాల్లో దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది. పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద భూమి దున్నే వాళ్ళ మీద కిలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీ ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష మధుర రసం నిలువ చేసే కోట్ల మీద సిస్మీయుడైన జబ్ది నియామకం జరిగింది. షెఫేలా ప్రదేశములో ఉన్న ఒలీవా చెట్ల మీద మేడి చెట్ల మీద గెదేరేయుడైన బయల్ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది. షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయ్యి లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది. ఒంటెల మీద ఇస్మాయిలీయుడైన ఓబీలు గాడిదల మీద మెరోనోతీయుడైన యహద్యాహు నియామకం జరిగింది. గొర్రెల మీద హగ్రీయుడైన యాజేజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు. దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు. గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు. హక్కోని కొడుకు ఎహియేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు. అహీతోపేలు రాజుకు మంత్రి. అర్కీయుడైన హోషై రాజుకు అంతరంగిక సలహాదారు. అహీతోపేలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా అబ్యాతారు మంత్రులయ్యారు. రాజు సేవకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.
మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము. దావీదు విజయాలు. ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిస్తీయుల మీద దాడి చేసి వాళ్లను జయించాడు. గాతు పట్టణాన్ని దాని గ్రామాలను ఫిలిస్తీయుల ఆధీనములో నుంచి లాగేసుకున్నాడు. తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు. తరువాత సోబారాజు హదరెజరు యుప్రటేసు నది వరకు తన అధికారం స్థాపించడానికి బయలుదేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు. అతని దగ్గర నుంచి 1,000 రథాలను 7,000 గుర్రపు రౌతులను 20,000 మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో 100 రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు. సోబారాజు హదరెజరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు దావీదు వారిలో 22,000 మందిని హతం చేశాడు. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్ళిన ప్రతిచోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. దావీదు ఇంకా హదరెజరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు. హదరెజరు పట్టణాలు టిబ్హతు నుంచి కూను నుంచి దావీదు లెక్కలేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు. దావీదు శోభారాజు హదరెజరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతురాజు తోహుకు వినబడింది. హదరెజరుకు తోహుకు మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదరెజరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు దావీదు క్షేమం తెలుసుకోవడానికి అతనికి శుభవచనాలు పలకడానికి బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి తోహు తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిస్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకున్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు. ఇంకా సిరియా కొడుకు అబిషై ఉప్పులోయలో ఎదోమీయుల్లో 18,000 మందిని హతం చేశాడు. దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్ళిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు. ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉండి తన ప్రజలందరికీ నీతి న్యాయాలు జరిగించాడు. సిరియా కొడుకు యోవాబు సైన్యాధిపతి, అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల లేఖరి, అహీటూబు కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అబీమెలెకు యాజకులు, శవనశాస్త్రి, యెహోయోదా కొడుకు బెనాయా కెరీతీయులకు, పిలోతీయులకు అధిపతి, ఇంకా దావీదు కొడుకులు రాజుకు సహాయకులు. మొదటి దినవృత్తాంతాలు 19వ అధ్యాయము. దావీదు అమ్మోనీయులు. ఇది జరిగిన తరువాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోగా అతని కొడుకు అతని స్థానంలో రాజయ్యాడు. అప్పుడు దావీదు, హానూను తండ్రి నాహాషు నా పట్ల దయచూపించాడు కాబట్టి నేను అతని కొడుకు పట్ల దయచూపిస్తాను అనుకుని అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోను దేశానికి వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని గణపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు అని చెప్పారు. హానూను దావీదు సేవకులను పట్టుకుని వాళ్ళ జుట్టు గొరిగించి, వాళ్ళ బట్టలు మొలకంటే కిందకు దిగకుండా సగానికి కత్తిరించి వాళ్లను పంపేశాడు. ఆ మనుష్యులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి వాళ్లను గుచ్చిన వార్త దావీదుకు తెలియజేశారు. వాళ్ళు ఎంతో సిగ్గుపాలై ఉన్నారు గనుక రాజు వాళ్లకు ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డాలు పెరిగే వరకు మీరు ఎరుకోలో ఉండి తరువాత రండి అని సందేశం పంపాడు. అమ్మోనేయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూను అమ్మోనీయులు 2,000 మనుగుల వెండి ఇచ్చి అరమ్నా హరాయిము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి రథాలను, గుర్రపరౌతులను కిరాయికి తెచ్చుకున్నారు. కిరాయి చెల్లించి మయకా రాజును, అతని సైన్యాన్ని, 32,000 రథాలను కుదుర్చుకున్నారు. వీళ్ళు వచ్చి మెదేబా ఎదుట దిగారు. అమ్మోనీయులు తమ పట్టణాల్లో నుంచి యుద్ధం చెయ్యడానికి వచ్చారు. దావీదు ఈ సంగతి విని యోవాబును, సైన్యంలో ఉన్న పరాక్రమశాలులు అందరినీ పంపాడు. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట ఉన్న భూమిలో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు. తాను రెండు సైన్యాల మధ్యలో చిక్కి ఉండడం చూసి యోవాబు ఇశ్రాయేలీయుల్లో ఉన్న శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను సిద్ధం చేసుకుని అరామీయులకు ఎదురుగా వాళ్లను బారులు తీర్చి మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అబీషైకి అప్పగించి అమ్మోనీయులకు ఎదురుగా మోహరింపచేశాడు. అరామీయుల బలగాలను ఎదిరించి నేను నిలబడలేకపోతే నువ్వు నాకు సాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నువ్వు నిలబడలేకపోతే నేను నీకు సాయం చేస్తాను. ధైర్యంగా ఉండు. మనం మన ప్రజల నిమిత్తము మన దేవుని పట్టణాల నిమిత్తము శౌర్యం చూపుదాం. యెహోవా తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక అన్నాడు. ఆ విధంగా యోవాబు అతనితో కూడా ఉన్న సైన్యము అరామీయులతో యుద్ధం చేయడానికి కదిలినప్పుడు వాళ్ళు అతని ముందు నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు. అరామీయులు పారిపోవడం అమ్మోనీయులు చూసినప్పుడు వాళ్ళు కూడా యోవాబు సోదరుడు అబీషై ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి పట్టణంలోకి పారిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని అరామీయులు గ్రహించి దూతలను పంపి నది అవతల ఉన్న అరామీయులను పిలిపించుకున్నారు. హదరెజరు సైన్యాధిపతి షోపకు వాళ్లకు నాయకుడయ్యాడు. దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యోర్దాను దాటి వాళ్లకు ఎదురుగా సైన్యాలను సిద్ధం చేశాడు. దావీదు అరామీయులకు ఎదురుగా సైన్యాలను బారులు తెచ్చి యుద్ధం చేశాడు. అరామీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక వెనుదిరిగి పారిపోయారు. దావీదు అరామీయుల్లో 7,000 రథికులను 40,000 మంది సైనికులను హతం చేసి వారి సేనాని సోపకును చంపాడు. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదరెజరు సేవకులు గ్రహించి దావీదుతో సంధి చేసుకుని అతనికి దాసోహమయ్యారు. అప్పటినుంచి అరామీయులు అమ్మోనీయులకు సాయం చెయ్యడానికి అంగీకరించలేదు. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. రబ్బాను ఓడించడం. తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు. దావీదు వచ్చి వాళ్ల రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు. దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి వాళ్లతో రంపాలతో ఇనుప పనిముట్లతో గొడ్డలతో బలవంతంగా పనిచేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదు సైన్యము యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఫిలిస్తీయులతో యుద్ధం. అటు తరువాత గెజెరులో ఉన్న ఫిలిస్తీయులతో యుద్ధం జరిగినప్పుడు హుషాతీయుడైన సిబ్సెకై రెఫాయీయుల సంతతివాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. అందువల్ల ఫిలిస్తీయులు లొంగిపోయారు. మళ్లీ ఫిలిస్తీయులతో యుద్ధం జరిగినప్పుడు యాయీరు కొడుకు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటే నేత పని చేసేవాడి అడ్డకర్ర అంత పెద్దది. మళ్లీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడువుగా ఉన్నవాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకు కాళ్లకు ఆరేసి చెప్పున 24,000 ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందినవాడు. అతడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సోదరుడు షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాడు. గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన వీరు దావీదు చేత అతని సేవకుల చేత హతమయ్యారు. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. దావీదు చేసిన జనసంఖ్య. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు. అప్పుడు దావీదు యోవాబుకు ప్రజల అధిపతులకు, మీరు వెళ్ళి బెయేర్సెబా నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కపెట్టి జనసంఖ్య నాకు తెలియజేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు యోవాబు, రాజా, నా ప్రభు యెహోవా తన ప్రజలను ఇప్పుడున్న వారికంటే 100 రెట్లు ఎక్కువ మందిగా చేస్తాడు గాక. వాళ్ళందరూ నా ప్రభువుకు దాసులు కారా? నా ప్రభువుకు ఈ వివరం ఎందుకు? దీనికి కారణం ఏమిటి? ఇది జరిగితే ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగుతుంది అన్నాడు. కానీ యోవాబు మాట చెల్లలేదు, రాజు మాటే చెల్లింది. కాబట్టి యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా తిరిగి యెరూషలేముకు వచ్చాడు. ఇశ్రాయేలీయులందరిలో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు 11,00,000 మంది, యూదా వాళ్ళల్లో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు 470,000 మందిగా లెక్కకు వచ్చారు. రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది. కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కల్లో చేర్చలేదు. ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు. దావీదు, నేను ఈ పని చేసి పెద్ద పాపం చేశాను, నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను, ఇప్పుడు నీ దాసుని దోషం తీసివెయ్యి అని దేవునికి మొర్రపెట్టాడు. దావీదుకు ప్రవక్త అయిన గాదుతో, యెహోవా నువ్వు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమంటే 3 విషయాలు నేను నీ ముందు ఉంచుతున్నాను, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకో, దాన్ని నీకు చేస్తాను అన్నాడు. కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు కరువు కలగడం లేదా 3 నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు వాళ్ళ ముందు నిలవలేక వాటమి పాలవ్వడం లేదా 3 రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం అంటే తెగులు వచ్చి యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలగజేయడం, ఈ 3ంట్లో నువ్వు ఒకదాన్ని కోరుకోమని యెహోవా చెబుతున్నాడు. కాబట్టి నన్ను పంపిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో దాని విషయం ఆలోచించు అన్నాడు. అందుకు దావీదు, నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను అని గాదుతో అన్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో 70,000 మంది చనిపోయారు. యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి ఆ కీడు విషయంలో బాధపడి నాశనం చేసే దూతతో, చాలు ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు. దావీదు తేరుచూడగా భూమి ఆకాశాల మధ్యలో నిలిచి వరలో నుంచి తీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడ్డాడు. అప్పుడు దావీదు పెద్దలు గోనెపట్టలు కట్టుకుని సాస్తాంగపడ్డారు. దావీదు ప్రజలను లెక్కపెట్టమని ఆజ్ఞ ఇచ్చిన వాణ్ణి నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాణ్ణి నేనే కదా, గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు? యెహోవా నా దేవా, బాధ పెట్టే నీ చెయ్యి నీ ప్రజల మీద ఉండకుండా నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద ఉండనియ్యి అని దేవునికి మనవి చేశాడు. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళంలో యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దావీదును అక్కడికి వెళ్ళమని చెప్పు అని యెహోవా దూత గాదుకు చెప్పాడు. యెహోవా పేరట గాదు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళాడు. అప్పుడు ఒర్నాను గోధుమలు నూర్చుతున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూసి, అతడు అతనితో పాటు ఉన్న అతని 4 కొడుకులు దాక్కున్నారు. దావీదు ఒర్నాను దగ్గరికి రాగా అతడు దావీదును చూసి కళ్ళంలో నుంచి బయటికి వచ్చి తల నేల వరకూ వంచి దావీదుకు నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు ఒర్నానుతో, ఈ తెగులు ప్రజలను విడిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న చోట నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి తగిన ఖరీదుకు దాన్ని నాకు అమ్ము అన్నాడు. ఒర్నాను, రాజైన నా ప్రభువు దాన్ని తీసుకుని తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక. ఇదిగో దహన బలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం ధాన్యం, నూర్చే పరికరాలు, నైవేద్యం కోసం గోధుమ పిండి అన్నీ నేను ఇస్తాను అని దావీదుతో అన్నాడు. అప్పుడు రాజైన దావీదు, అలా కాదు, నేను నీ సొత్తును ఊరికే తీసుకుని యెహోవాకు దహనబలులు అర్పించను, న్యాయమైన వెల ఇచ్చి తీసుకుంటాను అని ఒర్నానుతో చెప్పి ఆ స్థలం కోసం 600 తులాల బంగారం అతనికి ఇచ్చాడు. తరువాత దావీదు యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టించి దహనబలులు సమాధానబలులు అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశంలో నుంచి దహన బలిపీఠం మీదకి అగ్నితో అతనికి జవాబిచ్చాడు. యెహోవా దూతకు ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఖడ్గాన్ని మళ్ళీ వరలో పెట్టేశాడు. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళంలో యెహోవా తనకు జవాబిచ్చాడని దావీదు చూసి అక్కడే బలి అర్పించాడు. మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి. అయితే దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము. దావీదు దేవుడైన యెహోవా నివాసం ఉన్న స్థలం ఇదే, ఇశ్రాయేలీయులు అర్పించే దహనబలులకు స్థానం ఇదే అని చెప్పాడు. దేవుని మందిరం కట్టించడానికి సిద్ధపాట్లు. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్లను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు. వాకిలి తలుపులకు కావలసిన మేకులకు, బందులకు, భారీగా ఇనుమును, తూయడానికి వీలు లేనంత ఇత్తడిని, లెక్కలేనన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. సీదోనీయులు, తూరీయులు దావీదుకు విస్తారమైన దేవదారు మానులను తీసుకువస్తూ ఉన్నారు. దావీదు, నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను అని చెప్పి అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామాగ్రిని సమకూర్చాడు. తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు ఒక మందిరం కట్టాలని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. దావీదు సొలొమోనుతో, నా కుమారా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కోసం ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకున్నప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు చాలా రక్తపాతం, చాలా యుద్ధాలు చేసినవాడివి, నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు, నా దృష్టిలో నువ్వు విస్తారంగా రక్తం చిందించావు, నీకు పుట్టబోయే ఒక కొడుకు శాంతిపరుడు, చుట్టూ ఉండే అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి శాంతి సమాధానాలు కలుగుజేస్తాను, ఆ కారణంగా అతనికి సొలొమోను అని పేరు ఉంటుంది, అతని కాలంలో ఇశ్రాయేలీయులకు శాంతి సమాధానాలు విశ్రాంతి దయచేస్తాను, అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు, నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యమూ స్థిరపరుస్తాను అన్నాడు. నా కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, నువ్వు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం ఆయనకు మందిరం కట్టిస్తావు. నీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా యెహోవా నీకు వివేకము తెలివి ఇచ్చి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేస్తాడు గాక. యెహోవా ఇశ్రాయేలీయులను గుచ్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు, భయపడద్దు, దిగులు పడద్దు. చూడు, నేను చాలా బాధ తీసుకుని యెహోవా మందిరం కోసం 3,450 టన్నుల బంగారం, 34,500 టన్నుల వెండి, తూయడానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడి, ఇనుము సమకూర్చాను, మానులను, రాళ్లను తెచ్చిపెట్టాను. దీనికన్నా మరింత ఎక్కువగా నువ్వు సమకూరుస్తావుగాక. ఇంకా పని చేయగలిగిన ఎందరో శిల్పాకారులు, తాపీ పనివాళ్ళు, వడ్రంగులు, నిపుణులైన పనివాళ్ళు నీ దగ్గర ఉన్నారు. లెక్కకు మించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీ దగ్గర ఉంది. కాబట్టి నువ్వు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడు అన్నాడు. దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు. అతడు వారితో, మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా, మీ సరిహద్దులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా, దేశ నివాసులను ఆయన నా వశం చేశాడు, యెహోవా భయం వల్ల ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయ్యింది, కాబట్టి హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోవడానికి మీ మనస్సును దృఢపరుచుకుని ఆయన నిబంధన మందసాన్ని దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి అన్నాడు. మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయము. యాజకులు లేవీయులు సమావేశం. దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు, కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. ఇంకా అతడు ఇశ్రాయేలీయుల నాయకులందరినీ, యాజకులను, లేవీయులను సమావేశపరిచాడు. అప్పుడు లేవీయులు 30 సంవత్సరాలు మొదలుకొని అంతకు పైవయసు ఉన్న వాళ్లను లెక్కల్లో చేర్చారు. వాళ్ళ సంఖ్య 38,000. వాళ్ళల్లో 24,000 మంది యెహోవా మందిరం పని పర్యవేక్షించేవారుగా, 6,000 మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు. 4,000 మంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో 4,000 మందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు. వారిని దావీదు గెర్షోనీయులు, కహతీయులు, మెరారీయులు అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు. గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనేవాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు 3. వాళ్ళు యెహీయేలు, జతాము, యోవేలు. షిమీ కొడుకులు 3. వాళ్ళు షెలోమీతు, హాజీయేలు, హారాను. వీళ్ళు లద్దాను వంశానికి నాయకులు. యహతు, జీనా, యూషు, బెరియా అనే 4 షిమీ కొడుకులు. యహతు పెద్దవాడు, జీనా 2వాడు. యూషుకు, బెరియాకు కొడుకులు ఎక్కువ మంది లేరు గనుక తమ పూర్వీకుల ఇంటివారిలో వారిని ఒక వంశంగా లెక్కించారు. కహాతు కొడుకులు 4. వాళ్ళు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనును, అతని కొడుకులను నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికి, ఆయన సేవ జరిగించడానికి, ఆయన పేరును బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించారు. దైవసేవకుడు మోషే సంతతిని లేవీ గోత్రం వాళ్ళల్లో లెక్కించారు. మోషే కొడుకులు గెర్షోము, ఎలియెజరు. గెర్షోము కొడుకుల్లో సెబూయేలు పెద్దవాడు. ఎలియెజరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలామంది కొడుకులున్నారు. ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కొడుకుల్లో ఎరియా పెద్దవాడు. అమరియా 2వాడు. యహజీయేలు 3వాడు. ఎక్కీయాము 4వాడు. ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు. యెషియా 2వాడు. మెరారీ కొడుకులు మహలి, ముషి. మహాలి కొడుకులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులు, వాళ్ళ సహోదరులు వాళ్ళను పెళ్లి చేసుకున్నారు. ముషి కొడుకులు 3. వాళ్ళు మహలి, ఎదేరు, ఎరీమోతు. లేవీయుల విధులు. వీళ్ళు తమ పూర్వీకుల వంశాల ప్రకారం లేవీయులుగా లెక్కించారు. పూర్వీకుల ఇళ్లకు పెద్దలైన వీళ్ళు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పైవయసు గలవారు తమ తమ పేర్ల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా లెక్కకు వచ్చి యెహోవా మందిరపు సేవ పనిచేసేవారయ్యారు. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది దయచేశాడు గనుక వాళ్ళు నిత్యము యెరూషలేములో నివాసం చేస్తారు. లేవీయులు కూడా ఇక మీదట గుడారాన్నైనా దాని సేవ కొరకైన ఉపకరణాలైనా మోసే పనిలేదు అని చెప్పాడు. దావీదు ఇచ్చిన చివరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పైవయసు ఉన్నవాళ్ళు లెక్కలోకి వచ్చారు. వీళ్ళు అహరోను సంతతి వాళ్ళ చేతి కింద పనిచేయాలి. వాళ్ళ వంశంలో ఉన్న యెహోవా మందిర సేవ కోసం శాలల్లో గదుల్లో ఉంచిన ప్రతిష్ఠిత వస్తువులు అన్నీ శుద్ధి చేయడానికి దేవుని మందిర సేవకుడికైన పనిని పర్యవేక్షించడానికి వారు ఉన్నారు. సన్నిధి రొట్టెలు, నైవేద్యం కోసం కావలసిన మెత్తని పిండి, పులియని అప్పడం, పెనంలో కాల్చిన దాన్ని, నూనెలో వేయించిన దాన్ని నానా రకాలైన పరిమాణాల కొలతల చొప్పున సిద్ధపరచడం వారి పని. ప్రతిరోజు ఉదయ సాయంకాలాల్లో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొందరు ఉన్నారు. విశ్రాంతి దినాల్లో, అమావాస్యల్లో, పండగల్లో యెహోవాకు దహన బలులను అర్పించాల్సిన సమయాలన్నిటిలో లెక్క ప్రకారం తమ వంతు ప్రకారం నిత్యం యెహోవా సన్నిధిలో సేవ జరిగించడానికి వారిని నియమించారు. సమాజపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం యెహోవా మందిరపు సేవతో సంబంధం ఉన్న పనుల్లో తమ సహోదరులైన అహరోను సంతతి వాళ్లకు సాయం చెయ్యడం వాళ్లకు నియమించిన పని.
మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయము. యాజకుల విభజన. అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు, నాదాబు, అబీహు సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు. గనుక ఎలియాజరు, ఇతామరు యాజకత్వం జరుపుతూ వచ్చారు. దావీదు ఎలియాజరు సంతానములో సాదోకును, ఇతామారు సంతానములో అహీమెలెకును ఏర్పాటు చేసి వారి జనం లెక్కన బట్టి పని నియమించాడు. వాళ్ళను ఏర్పాటు చేయడంలో ఇతామారు సంతానములోని పెద్దల కంటే ఎలియాజరు సంతానములోని పెద్దలు ఎక్కువగా కనిపించారు. గనుక ఎలియాజరు సంతానములో 16 తమ పూర్వీకుల ఇంటి వాళ్లను పెద్దలుగాను, ఇతామారు సంతానములో 8 తమ తమ పూర్వీకుల ఇంటి వాళ్లను పెద్దలుగాను నియమించడం జరిగింది. ఎలియాజరు సంతానములో ఉన్నవాళ్ళు, ఇతామారు సంతానములో కొందరు దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు. గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు. లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నతానేలు కొడుకు షెమయా ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటి పెద్దలు వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటి తీసినప్పుడు ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఇతామారు పేరట తీశారు. మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యదయాకు, మూడోది హారీముకు, నాలుగోది షయూరీముకు, ఐదోది మల్కియాకు, ఆరోది మియామినుకు, ఏడోది హక్కోజుకు, 8 అబియాకు, 9 యేషువాకు, 10 షకన్యాకు, 11 ఎలియాషీబుకు, 12 యాకీముకు, 13 హుప్పాకు, 14 యషేబాబుకు, 15 బిల్గాకు, 16 ఇమ్మేరుకు, 17 హెజీరుకు, 18 హప్పీసేసుకు, 19 పెతాహాయికు, 20 యహెజ్కేలుకు, 21 యాకీనుకు, 22 గామాలుకు, 23 దెలయ్యాకు, 24 మయజ్జాకు పడ్డాయి. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయ్యింది. మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానములో షూబాయేలు, షూబాయేలు సంతానములో యెహోద్యాహు, రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానములో పెద్దవాడు ఇషియా, ఇషారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానములో యహతు, హెబ్రోను సంతానములో పెద్దవాడు ఎరియా, రెండోవాడు అమరియా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు ఎక్మేయామూలు, ఉజ్జీయేలు సంతానములో మీకా, మీకా సంతానములో షామీరు, ఇస్సియా సంతానములో జకరియా, మెరారీ సంతానములో మహలి, మూషి అనేవాళ్ళు, యహజియాహు సంతానములో
బెనో యహజీయహు వలన మెరారీకి కలిగిన కొడుకులు ఎవరంటే బెనో, షోహాము, జక్కూరు, ఇబ్రీ. మహలీకి ఎలియాజరు పుట్టాడు. ఇతనికి కొడుకులు లేరు. కీషు సంతతి వారిలో ఎరహమ్మయ్యేలు ఉన్నాడు. మూషి కొడుకులు మహలి, ఏదేరు, ఎరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు. రాజైన దావీదు ఎదుట, యాజకులైన సాదోకు, అహీమెలికుల ఎదుట వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు
చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి
చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.
మొదటి దినవృత్తాంతాలు 25వ అధ్యాయము. సంగీతకారుల నియామకం. దావీదు మందిరం పనుల కోసం ఏర్పరిచిన అధిపతులు కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనే వాళ్ళ కొడుకుల్లో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలాలను, కంచుతాళాలను వాయిస్తూ ప్రవచించేలా నియమించారు. ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వాళ్ల సంఖ్య ఎంతంటే ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞ ప్రకారం ప్రవచిస్తూ ఆసాపు చేతి కింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతనియా, అషర్యేలా అనేవాళ్ళు. యెదూతూను సంబంధంలో స్తుతిపాటలు పాడుతూ యెహోవాని స్తుతించడానికి తీగవాయిద్యం వాయిస్తూ ప్రవచించే తమ తండ్రి యెదూతూను చేతి కింద ఉండేవాళ్ళు గెదల్యా, జెరీ, యషయా, అషబ్యా, మతిత్యా అనే ఆరుగురు. హేమాను సంబంధంలో హేమాను కొడుకులు బక్కీయహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, ఎరీమోతు, హనన్యా, హనానీ, ఎలియాత, గిద్దాల్తి, రుమంతియజరు, ఎస్బేకాష, మల్లోతి, హుతీరు, మహాజియోతు అనేవాళ్ళు. వీళ్ళందరూ దేవుని వాక్క విషయంలో రాజుకు ప్రవక్త అయిన హేమాను కొడుకులు. హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు 14 మంది కొడుకులను, 3 కూతుళ్ళను అనుగ్రహించాడు. వీళ్ళందరూ ఆసాపుకు, యెదూతూనుకు, హేమానుకు రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగవాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు. యెహోవాకు పాటలు పాడడంలో నేర్పు గల తమ సహోదరులతో పాటు ఉన్న ప్రవీణులైన వాద్యకారులు లెక్క 288. తాము చేసే సేవ విషయంలో చిన్న అని, పెద్ద అని, గురువని, శిష్యుడని భేదం లేకుండా వంతుల కోసం చీట్లు వేశారు. మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరట పడింది. రెండోది గెదల్యా పేరట పడింది. ఇతను, ఇతని సహోదరులు, కొడుకులు 12 మంది. మూడోది జక్కూరు పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. నాలుగోది ఇజ్రీ పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. ఐదోది నెతన్యా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. ఆరోది బకీయహు పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. ఏడోది ఎషరియాలా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. ఎనిమిదోది యషియా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. తొమ్మిదోది మత్తన్యా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పదోది షిమీ పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పదకొండోది అజరేలు పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పన్నెండోది అషబ్యా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పదమూడోది షుబాయేలు పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పద్నాలుగోది మత్తిత్యా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పదిహేనోది ఎరేమోతు పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పదహారోది హనన్యా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. పదిహేడోది ఎస్బేకాషా పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. 18వది హానానీ పేరట పడింది. ఇతని కొడుకులు, సహోదరులు 12 మంది. 19వది మల్లోతి పేరట పడింది.
ఇతని కొడుకులు సహోదరులు 12 మంది. 20వది ఎలియాత పేరట పడింది. ఇతని కొడుకులు సహోదరులు 12 మంది. 21వది హూతీరు పేరట పడింది. ఇతని కొడుకులు సహోదరులు 12 మంది. 22వది గిద్దాల్తీ పేరట పడింది. ఇతని కొడుకులు సహోదరులు 12 మంది. 23వది మహాజియోతు పేరట పడింది. ఇతని కొడుకులు సహోదరులు 12 మంది. 24వది రుమంతి యజరు పేరట పడింది. ఇతని కొడుకులు సహోదరులు 12 మంది.
మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయము. ద్వారపాలకుల నియామకం. ఇది ద్వారపాలకుల విభజన గుచ్చిన సంగతి. ఆసాపు సంతానములో కోరే కొడుకు మెషెల్లెమ్యా, కొరహు సంతానం వాడు. మెషెల్లెమ్యా కొడుకులు ఎవరంటే జకరియా పెద్దవాడు, యదీయావేలు 2వ వాడు, జెబద్యా 3వ వాడు, యత్నీయేలు 4వ వాడు, ఏలాము 5వ వాడు, యెహోహనాను 6వ వాడు, ఎల్యోయేనై 7వ వాడు. దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయచేశాడు. వాళ్ళెవరంటే షెమయా పెద్దవాడు, యెహోజాబాదు 2వ వాడు, యోవాహు 3వ వాడు, సాకారు 4వ వాడు, నెతానేలు 5వ వాడు, అమ్మీయేలు 6వ వాడు, ఇస్సాకారు 7వ వాడు, పెయుల్లెతై 8వ వాడు. అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు. షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా, ఒబేదేదేము కొడుకులు. వాళ్ళ కొడుకులు వాళ్ళ సహోదరులు 62. వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు. మెషెల్లెమ్యాకు పుట్టిన కొడుకులు సహోదరులు పరక్రమశాలురు. వీళ్ళు 18 మంది. మెరారీయుల్లో హుసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రి. అతడు పెద్ద కొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు. 2వ వాడు హిల్కియా, 3వ వాడు తెబల్యాహు, 4వ వాడు జకర్యా. హోసా కొడుకులు సహోదరులు అందరూ కలిసి 13. ఈ విధంగా ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చేయడానికి ఈ ద్వారపాలకులు అంటే వాళ్ళల్లో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది. చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు. తూర్పువైపు కావలి సెలెమ్యాకు పడింది. వివేకం కలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జకరియాకు చీటీ వేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది. ఒబేదేదోముకు దక్షిణం వైపు కావలి, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది. సుస్పీముకు హుస్సాకు పడమటి వైపున ఉన్న సెల్లేకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటీ పడింది. తూర్పున లేవీయులైన 6 ఉత్తరాన రోజుకు 4 దక్షిణాన రోజుకు 4 గిడ్డంగుల దగ్గర 2, బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్లే రాజమార్గం దగ్గర 4 బయట దారిలో 2 ఏర్పాటు అయ్యారు. కోరే సంతానములోనూ మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి. ధనాగారం ఏర్పాటు. చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులను, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులను కాసేవాడిగా నియామకం జరిగింది. ఇది లద్దాను సంతానం గుచ్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు అంటే గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్లను గుచ్చినది. ఎహియేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు. ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనే వాళ్ళను గుచ్చినది. మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది. ఎలీయెజరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే అతని కొడుకు రెహబ్యా, రెహబ్యా కొడుకు యషయా, యషయా కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు జిక్రీ, జిక్రీ కొడుకు షెలోమీతు, రాజైన దావీదు
పూర్వీకుల కుటుంబాల పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామాగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతు, అతని సహోదరులు కావలి కాసేవాళ్ళయ్యారు. యెహోవా మందిరం మరామత్తు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు. ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సవులు, నేరు కొడుకు అబ్నేరు, సిరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటిని షెలోమీతు అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు. ఇది ఇస్హారీయులను గుచ్చినది. వాళ్ళల్లో కెనన్యా అతని కొడుకులను పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు. ఇది హెబ్రోనీయులను గుచ్చినది. అషబ్యా అతని సహోదరులు పరక్రమశాలురు. వీళ్ళు 17,000 మంది. వీళ్ళు యోర్దాను ఇవతల పడమట వైపున ఉండే ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గుచ్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఇది హెబ్రోనీయులను గుచ్చినది. హెబ్రోనీయులు పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ ఎరియా పెద్ద. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్నవాళ్ళు పరక్రమశాలురిగా కనిపించారు. పరక్రమశాలురైన అతని సంబంధులు 2,700 మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవ సంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ రూబేనీయుల మీద, గాదీయుల మీద, మనిషే అర్ధగోత్రపు వాళ్ళ మీద వాళ్లను నియమించాడు.
మొదటి దినవృత్తాంతాలు 27వ అధ్యాయము. సైనిక పురపాలక అధికారులు. ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెల రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య 24,000. మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో 24,000 మంది ఉన్నారు. పెరేజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు. రెండో నెలవంతు అహూహీయుడైన దోదై అతని గుంపుది అయ్యింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. మూడో నెల యెహోయాదా కొడుకు సభముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరక్రమశాలుల్లో ఒకడై ఆ 30 మందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు. నాలుగో నెల యోవాబు సహోదరుడు ఆసాహేలు 4వ అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఐదో నెల ఇస్రాహేతేయుడైన సంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఏరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడు పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఎనిమిదో నెల జెరాహీయుల బంధువు హూషాతీయుడు అయిన సిబ్బైకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువు అనాతోతీయుడు అయిన అబీయజరు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. పదో నెల జెరాహీయుల బంధువు నిటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడు పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. పన్నెండో నెల ఒత్నీయేలు బంధువు నిటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు 24,000 మంది. ఇతర అధికారులు. ఇంకా ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం జిక్రీ కొడుకు ఎలీయెజరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు. మైకా కొడుకు సెఫట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు. కెమీయుల కొడుకు హసభ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు. దావీదు సహోదరుల్లో ఎలోహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మికాయేలు కొడుకు ఉమ్రీ ఇస్సాకారీయులకు అధిపతిగా ఉన్నాడు. ఉబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు ఎరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు. అజజ్యాహు కొడుకు ఊషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు. మనిషే అర్ధగోత్రం వాళ్లకు పెదయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు. గిలాదులో ఉన్న మనిషే అర్ధగోత్రం వాళ్లకు జకరియా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహసీయేలు అధిపతిగా ఉన్నాడు. దానీయులకు ఎరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు. ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు. గనుక 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు ఉన్నవారును దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు. ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదకి ఉగ్రత వచ్చిన కారణంగా సిరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు. గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదురాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు. రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావితు నియామకం జరిగింది. అయితే పొలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది. పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కిలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష మధుర రసం నిలువ చేసే కోట్ల మీద సిస్మీయుడైన జబ్దీ నియామకం జరిగింది. షెఫేలా ప్రదేశములో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడి చెట్ల మీద గెదేరేయుడైన బయల్ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది. షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయ్యి లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయ్యి కొడుకు షాపాతు నియామకం జరిగింది. ఒంటెల మీద ఇస్మాయిలీయుడైన ఓబీలు, గాడిదల మీద మెరోనోతీయుడైన యహద్యాహు నియామకం జరిగింది. గొర్రెల మీద హగ్రీయుడైన యాజేజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు. దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు. గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు. హక్కోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు. అహీతోపేలు రాజుకు మంత్రి. అర్కీయుడైన హోషై రాజుకు అంతరంగిక సలహాదారు. అహీతోపేలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా అబ్యాతారు మంత్రులయ్యారు. రాజు సేవకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.
మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము. దేవాలయం కట్టడానికి దావీదు ఏర్పాట్లు. గోత్రాల పెద్దలను, వంతులు చెప్పున రాజుకు సేవ చేసే అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజుకు రాకుమారులకు ఉన్న యావత్తు స్థిరశ్చరాస్తుల మీద ఉన్న అధిపతులను, అంటే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్ని, పరక్రమశాలులను, సేవా సంబంధులైన పరక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి, నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికి, మన దేవుని పాదపీఠంగా ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తము సిద్ధపరిచాను. అయితే నువ్వు యుద్ధాలు జరిగించి రక్తం ఒలికించిన వాడవు గనుక నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందరిలో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదాగోత్రానికి యూదాగోత్రం వాళ్ళల్లో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంట్లో నన్ను ఏర్పరచుకుని నా మీద దయచూపించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. యెహోవా నాకు చాలామంది కొడుకులను దయచేశాడు. అయితే ఇశ్రాయేలీయుల మీద యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. ఆయన నాతో, నేను నీ కొడుకు సొలొమోనును నాకు కొడుకుగా ఏర్పరచుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నా మందిరాన్ని నా ఆవరణలు కట్టిస్తాడు, ఈరోజు చేస్తున్నట్టుగా అతడు ధైర్యంతో నా ఆజ్ఞలు నా న్యాయవిధులు పాటిస్తే నేను అతని రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తాను అన్నాడు. కాబట్టే మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి. సొలొమోను నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలు ఉద్దేశాలు తెలిసినవాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయన్ని విడిచిపెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు. పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి అది జరిగించు అన్నాడు. అప్పుడు దావీదు మంటపానికి మందిర నిర్మాణానికి గిడ్డంగులకు మేడగదులకు లోపలి గదులకు ప్రాయచిత్త వేదిక ఉన్న గదికి యెహోవా మందిరపు ఆవరణలకు వాటి చుట్టూ ఉన్న గదులకు దేవుని మందిర గిడ్డంగులకు ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులకు తాను ఏర్పాటు చేసి సిద్ధం చేసిన నిర్మాణ ప్రణాళికలను తన కొడుకు సొలొమోనుకు అప్పగించాడు. యాజకులు లేవీయులు సేవ చేయవలసిన వంతులు జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవా ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు. ఇంకా అనేక సేవాక్రమాలకు కావలసిన బంగారు ఉపకరణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం బంగారం, అనేక సేవాక్రమాలకు కావలసిన వెండి ఉపకరణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించాడు. బంగారు దీపస్తంభాలకు వాటి బంగారు ప్రమిదలకు ఒక్కొక్క దీపస్తంభానికి దాని ప్రమిదలకు కావలసినంత బంగారం, తూకం ప్రకారంగా వెండి దీపస్తంభాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దాని ప్రమిదలకు కావలసినంత వెండిని, తూకం ప్రకారంగా సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారం, తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముళ్ళ కొంకులకు గిన్నెలకు పాత్రలకు కావలసినంత స్వచ్ఛమైన బంగారం, గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారం, తూకం ప్రకారం వెండి గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని, తూకం ప్రకారం ధూపపీఠానికి కావలసినంత స్వచ్ఛమైన బంగారం, తూకం ప్రకారం రెక్కలు విప్పుకుని యెహోవా నిబంధన మందసాన్ని కప్పే కిరూబుల రూపకల్పనకు కావలసినంత బంగారం అతనికి అప్పగించాడు. ఇవన్నీ అప్పగించి యెహోవా నాకిచ్చిన అవగాహన నడిపింపును బట్టి ఈ నిర్మాణ ప్రణాళిక అంతా రాసిపెట్టాను అని సొలొమోనుతో చెప్పాడు. ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో, నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో, భయపడవద్దు, కంగారు పడొద్దు, నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు, యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఎంతమాత్రమూ విడిచిపెట్టడు. దేవుని మందిర సేవంతటికి యాజకులు లేవీయులు వంతుల ప్రకారం ఏర్పాటయ్యారు. నీ ఆజ్ఞకు లోబడి ఉంటూ ఈ పనంతా నెరవేర్చడానికి వివిధ పనుల్లో ప్రవీణులైన వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు అధిపతులు ప్రజలందరూ నీకు సహాయకులుగా ఉంటారు అన్నాడు.
మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన బహుమతులు. తరువాత రాజైన దావీదు సంగముతో, దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే, కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు, ఇది దేవుడైన యెహోవా కోసం గనుక ఈ పని చాలా గొప్పది. నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చిక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాలరాయి విస్తారంగా సంపాదించాను. ఇంకా నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా నా సొంత బంగారం, వెండి నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను. గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫేరు బంగారం, 14,000 మనుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను. ఈరోజు యెహోవాకు ప్రతిష్ఠితంగా మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. అప్పుడు పూర్వీకుల ఇళ్లకు అధిపతులు, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పనిమీద నియామకం అయిన అధిపతులు కలిసి మనస్ఫూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మనుగుల బంగారం, 10,000 మనుగుల బంగారపు నాణాలు, 375 మనుగుల వెండి, 675 మనుగుల ఇత్తడి, 3,750 మనుగుల ఇనుము ఇచ్చారు. తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు. వాళ్ళు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు. దావీదు ప్రార్థన. రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి సమావేశం అందరి ఎదుట యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు. యెహోవా, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యం, గొప్పతనం నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తము ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేది, అందరికీ బలం ఇచ్చేది నువ్వే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం. ఈ విధంగా మనస్ఫూర్తిగా ఇచ్చే సామర్థ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి, నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా. నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాము. మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులుగా, పరదేశులుగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడలాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు. మా దేవా, యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే. నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్ఫూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా, యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యమూ కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి. నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ వాటినన్నిటినీ అనుసరించేలా
నేను కట్టదలిచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు అన్నాడు. ఈ విధంగా అన్న తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు. తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు దహనబలిగా 1,000 ఎద్దులను, 1,000 పొట్టేళ్లను, 1,000 గొర్రెపిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు. సొలొమోను రాజుకు పట్టాభిషేకం. ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషముతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండోసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకుని యాజకునిగా అభిషేకించారు. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించాడు. దావీదు మరణం. యెష్షయి కొడుకు దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం 40 సంవత్సరాలు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు అతడు ఏలాడు. అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం ఘనత కలిగి మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు. రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోనూ ఉన్నాయి. అతని పరిపాలనా చర్యలు, అతని విజయాలు, అతనికి ఇశ్రాయేలీయులకు ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.